ఇంక ఇది కాకుండా గజ సహస్రేణ 1000 ఏనుగులు ఇస్తాను నీకు. ఈ 1000 ఏనుగులు మాత్రం నీవే, అవి మాత్రం న్యాసం కాదు, పూర్తిగా ఇచ్చేస్తాను. ఎందుకో తెలియదు కదండి, కొంతమంది తాత్పర్యాలు రాసేటప్పుడు తప్పుడు తాత్పర్యాలు వస్తారు. తంతే గజ సహస్రేణ అని అంటే 1000 బంగారు నాణాలు ఇచ్చాడని రాశారు. బంగారు నాణాలు ఏం కాదు, గజ సహస్రం 1000 ఏనుగులు అని స్పష్టంగా ఉంది. అందుకే మనకి అనుమానం వచ్చినప్పుడు గోవిందరాజుల యొక్క వ్యాఖ్య చదువుకోవాలి, లేదా గజం అంటే ఎక్కడన్నా బంగారు నాణం అని అర్థం ఉందని డిక్షనరీ అయినా చూడాలి ఒకవేళ అనుమానం వస్తే. అది ఇది కాకపోతే నేను చెప్పేగా వాల్మీకి, ఆంధ్ర వాల్మీకి, వావిలకొల్ల సుబ్బారావు గారి దగ్గరికి వెళ్తే గ్యారంటీగా కరెక్ట్ అర్థం దొరికేస్తుంది మనకు కొన్ని సందర్భాల్లో. భగవంతుడి దేవుళ్ళ నేను ఆ పుస్తకాలు చూశాను, ఎవరి యొక్క వ్యాఖ్య పెద్ద అవసరం లేకుండా భగవంతుడు నాకు ఇచ్చిన ఒక దివ్యశక్తి ఉంది కనుక దాంతో ఎక్కువ చెప్పగలను. అందుకే ఎక్కువ భాగం నేను సాధ్యమైనంత వరకు ఇతరుల వ్యాఖ్యలు చెప్పిన తక్కువగా ఉంటుందండి, మంచి మంచివే తీసుకుంటాను ఇతరుల దాంట్లో, ఎందుకంటే అవే చదివితే అప్పుడు వాళ్ళకి నేను డిటో అయిపోతాను. ప్రతీదీ చదవాలి, తన అపూర్వమైన తన అమూల్యమైనటువంటి పరంపరతో వెళ్ళాలి. ఇతరులను అనుకరించి చెప్పే ఉపన్యాసం ఇమిటేషన్, మిమిక్రీ అవుతుంది. అందువల్ల ఇవన్నీ ఇచ్చాడే. అప్పుడు ఆ పుణ్యదంపతులు సంతోషించి సుయజ్ఞుడు ఆయన భార్య సీతాలక్ష్మణుల్ని రాముణ్ణి ఆశీర్వదించారు. ఆ తర్వాత రామచంద్రుడు మళ్ళీ లక్ష్మణుడిని పిలిచి ఇక్కడికి ఈ దానం అయిపోయింది. మన వాళ్ళు చాలామంది ఉన్నారు ఊళ్ళో, ఇందులో కొంతమంది బ్రాహ్మణులు అడవుల్లో చదువుకోకుండా ఇక్కడే చదువుకోవటం వల్ల కేవలం చదువుకోవడం, వేళకి మంచి భోజనం తినడం ఇవి తప్ప మరొకటి లేకుండా ఉన్నారు. అటువంటి పుణ్యాత్ముల్ని పిలిపించు. అలాగే యజుర్వేదం, తైత్తిరీయం చదువుకున్న వాళ్ళు, ఋగ్వేదం చదువుకున్న వాళ్ళు, సామవేదం చదువుకున్న వాళ్ళు, వాక్శుద్ధి కలిగిన వాళ్ళు, వాళ్ళందరినీ పిలిపించు, అందరికీ దానాలు ఇస్తానన్నాడు. ఇలా ఆయన ఏం చేశాడట, వేదాలు చదువుకున్న వాళ్ళందరినీ పిలిచి వరుసగా బంగారు నాణాలు 80 బళ్ళ మీద రత్నాలు తెప్పించాటండి, 80 ఎడ్లబళ్ళు, వాటి నిండా రత్నాలు తెప్పించి దానం చేశాడు. దాన్ని బట్టి ఎన్నేసి రత్నాలు ఉండేవో మన రాజ్యాల్లో. ఇప్పుడు ఇలా ఉందంటే బంగారం ఒకప్పుడు ఎలా ఉందో. ఈ డబ్బంతా ఏమైపోయింది, దరిద్రులు ప్రారంభకాలంలో విదేశం నుంచి వచ్చినటువంటి మహమ్మద్ గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ లాంటి పాపాత్ములు పట్టుకుపోయారు. ఆ తర్వాత అంత దొళ్లదోపుగా పోయిన తర్వాత మిగిలిన దాన్ని బ్రిటిష్ వాళ్ళు పట్టుకుపోయినట్టు ఇంకెవరు పట్టుకుపడలేదు. అందరూ దోచి 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 ఇతర దేశాలకు పంపగా ఇంకా ఇలా మిగిలిందండి మనకి. ఇంకా అనంత పద్మనాభస్వామి కింద ఉన్న అలాంటి బంగారం లాంటివి మన ఇళ్లల్లో ఎన్నుండేవో లెక్కలేదట. ఇలా అందరికీ కానుకలు ఇచ్చాడు ఆయన. ప్రతి వ్యక్తి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారట. రామ దానం పుచ్చుకుంటున్నందుకు కాదు కన్నీళ్లు పెట్టుకోవటం, దానం ఇచ్చి నువ్వు మాకు కనపడకుండా పోతావని, నువ్వు లేనప్పుడు ఎంత డబ్బు ఉంటే ఏమిటనుకున్నారు వాళ్ళు. పాపం ఏదో డబ్బు వచ్చేస్తుందని ఆనందించట్లే వాళ్ళు, మా రాముడు లేకపోతే ఎంత ధనం ఉంటే ఏమిటనుకున్నారు పాపం. అయినా అందరికీ ధనం ఇచ్చి వారి ఆశీస్సులు పొందాడు. ఆయన భగవంతుడు కానీ భూలోకంలో ఉన్నంత వరకు మహాత్ములైన మునులు, పురోహితులు, బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులు పొందడం ధర్మం కనుక అలా పొందాడు ఆయన. ఇలా అందరికీ ఇచ్చాక ఆఖరిని ఒక ఆయన వచ్చాడండో, ఇక్కడ జరిగిందో తమాషా. రాముడు మధ్య మధ్యలో హాస్యాలు ఆడతాడనడానికి ఇది ఒక ఉదాహరణ. అయోధ్య నగరానికి కొంచెం దూరంలో ఎర్రబడిపోయిన జుట్టు కలిగిన ఒక బ్రాహ్మడు ఉన్నాడు. ఆయన జుట్టు కొంచెం ఎరుపు ఎక్కిందిట, అంటే ఎరుపు ఎక్కడానికి రంగు వేయడం కాస్తామండి, కొంతమంది దిక్కుమాలను గోరింటాకని వేస్తారు, అదేదో హెన్న, ఆ హెన్న వల్ల రంగు మారిపోతున్నట్టు జుట్టు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఈయన జుట్టు కూడా ఎరుపు ఎక్కింది. కారణం బహుశా అడవిలో ఆయన కూడా ఏ గోరింటాకు నెత్తి మీద పెట్టాడో, లేకపోతే ఇంకేం పేరంటానికి వెళ్ళాడో, పేరంటానికి వెళ్ళినప్పుడు ఏం నెత్తికి రేశారో, ఏదేమైనా మొత్తం మీద పింగళ వర్ణం కలిగిన కేశాలు కలిగిన వాడు ఆయన. ఆయన పేరు త్రిజటుడు, 3 జడలు ఉండేవిటి ఆయనకి. గర్గుని యొక్క వంశంలో పుట్టాడు. గర్గాచార్యుడు మంచి జ్యోతిష్కుడు కదా, ఆ వంశంలో పుట్టాడు ఈయన. అంటే గార్గేయ గోత్రం వాడు. ఆయన దారిద్ర్యం అనుభవిస్తున్నాడు. ఇంత దారిద్ర్యం అనుభవిస్తున్న పెళ్ళం పడుచుది ఈయన ముసలాడు. పడుతు పెళ్ళాం ముసలి మగడు అన్నట్టుగా ఉన్నాడు ఆయన. ఆయన చేతిలో ఓ నాగలి కర్ర, ఓ చిల్ల కర్ర, ఓ చిన్న గుణపం ఇవి పుచ్చుకుని పొలాల్లో ఏమన్నా దొరికితే తవ్వుకొని తెచ్చుకొని ఆ ధాన్యంతోటో దుంపలతోటో బతుకుతాడు. దీనికి ఉంచు వృత్తి అని పేరు. ఇది కొంచెం చెప్పాలి. ఇక్కడ పూర్వం పొలం కోసేశాక ఆ పొలంలో రాలిపోయిన ఒడ్డు గింజలు మాత్రం ఎరుగుపోయేవారు కాదు రైతులు. ఆ ఒడ్లు ఇలాంటి వాళ్ళు ఎరుకుని వెళ్ళేవారటి బ్రాహ్మణులు కొందరు. వాళ్ళు ఉంచి వృత్తితో ఉండేవాళ్ళు ఎరుకుంటారు. అనగా పొలములో కోతలైపోయాక, కొప్పరూర్పులు అయిపోయాక నేల మీద మిగిలిపోయిన గింజలు ఎరుకుని గంపలో వేసుకుని ఇంటికి తెచ్చి ఆ పై పొట్టు చేత్తో ఒలిచి దాన్ని అన్నంగా వండుకోవడమో లేక పిండి చేసి పిండి తినడమో చేసేవారు. దాన్ని ఉంచి వృత్తి అంటారు. ఇంకోటి కూడా చిన్న కర్రో గుణపంతో భూమి తవ్వి అడుగునున్న దుంపలు ఇతరుల పొలాల్లోంచి తెచ్చుకొని ఆ దుంపలతో బతికేవాడు కూడా ఉంచి వృత్తి చేసేవాడు అని పిలువబడతాడు. ఆ వృత్తిలో ఉండేవాడు ఆయనకి ఎంత గింజుకుంటే ఎన్ని గింజలు వస్తాయండి పొలాల్లో. కాబట్టి సరైన తిండి ఉండేది కాదు. భార్యమో తరుణి, పిల్లలు చూస్తే 16 మంది ఉన్నారట. అదేం లేలలో కానీ పిల్లలు అనుకుంటారు కొంతమంది. బోల్డ్ డబ్బు ఉంటుంది, ఒక్క పిల్ల జల్లా ఉండరు. వద్దు బాబోయ్ నేను పేదవాడిని అనుకుంటారు. కులకులకుల్లాడుతూ పుట్టేస్తారు ఇళ్ళలో. చూడండి ఎక్కడ సరే పాపం. పక్కపక్క చిన్ని చిన్ని షెడ్యూల్లో ఉన్నవాళ్ళకి 12 మంది పిల్లలు. కానీ పిల్లలు కావాలి అనుకున్న కోటీశ్వరుడికి మొత్తం అవసరమైతే జూబ్లీ హిల్స్ మొత్తం కొనగలిగే వాడికి అసలు పిల్లలు ఉండరు. వీళ్ళకి బోలెడు పిల్లలు. తం వృద్ధం తరుణి భార్య బాలానాదాయ దారకం అబ్రవీత్ బ్రాహ్మణం వాక్యం దారిద్ర్యేణాభిపీడిత. యువతీమణి అయిన భార్య, ముసలాడైన భర్త, ఇంట్లో పిల్లలు తిండి లేక దారిద్ర్యంతో బాధపడుతున్నారు. అందుకని ఒకరోజు నావిడ ఈ భర్తకి ఎలా అయినా డబ్బు వస్తే బాగుండు అనుకున్నది. ఇంతలో ఎవరో చెప్పారట, రాముడు అడవి కడుతున్నాడు, బ్రాహ్మణులకి నగలు ఇస్తున్నాడు, రత్నములు ఇస్తున్నాడు, బంగారం ఇస్తున్నాడు, గోవులు ఇస్తున్నాడు అని చెప్పారట. వెంటనే ఆవిడ భర్త దగ్గరకు వచ్చింది. ఇంత గుణపవును, ఇంత పలుగు వేసుకుని అక్కడ తవ్వి ఇక్కడ తవ్వి ఎన్ని దుంపలు తెస్తావు, మన సంసారం దుంప దిగుతోంది, నానాయాతన పడుతోంది, నా మాట విను, రామచంద్ర ప్రభు వనవాసానికి వెళ్లే ముందు దానం చేస్తున్నట్ట, తొందరగా పెడితే ఆయన ఏదో ఒకటి ఇస్తాడు అన్నది. మంచి సలహా ఇచ్చావు, ఎవడిని పెడితే వాడిని అడగకూడదు, కానీ రాముడిని అడగడానికి ఏముంది, రామచంద్రుడు ఏది ఇచ్చినా అది మనకి పరమ పవిత్రమే అనుకుని సంతోషపడిపోయి ఈయన మంచి జటాజోటాలు నెత్తికి కట్టుకుని ఒక కర్ర పుచ్చుకుని వచ్చేశాడు. అప్పటికి రాముడు చాలామందికి అన్నీ ఇచ్చేశాడు, ఇక గోవులు మాత్రమే దానం చేస్తున్నాడు. నగలు వెళ్ళిపోయాయి, రత్నాలు వెళ్ళిపోయాయి, మిగిలిన గోవులు. రాముడు ఇంట్లోంచి బయటకు వచ్చి గోదానం చేద్దాం అనుకుంటున్న సమయంలో ఇతడు హుటాహుట్టిన రాముడి భవనంలోకి వచ్చాడు. రాముడి భవనంలోకి విప్రులు పెడితే ఎవరు అడ్డు పెట్టరు, అందుకే ఆయన సరాసరి వచ్చేశాడు. రాముడి దగ్గరకు వచ్చాడు. రామచంద్ర, నేను దౌర్భాగ్యుణ్ణి, దారిద్ర్యంతో ఉన్నాను, ఉంచి వృత్తితో బతుకుతున్నాను, నువ్వు ఏదన్నా ఇస్తావేమో అని ఆశతో వచ్చాను, దయతో ఏదన్నా దానం చేయి అన్నట్ట. అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే వచ్చిన ఆయన చేతిలో కర్ర ఇలా పోటేసుకొచ్చాడు. ముసలాడు, జుట్టేమో విచిత్రంగా ఉంది, బాగా ముసలాడు. అందుకని పరిహాస సమన్వితం వేళాకోళం ఆడుతూ ఇలా అన్నాడు. అదో రకమైన వేళాకోళం. కాబట్టి రాముడు కూడా అప్పుడప్పుడు సరదాగా హాస్యాలు ఆడతాడు. బొత్తిగా నవ్వు లేకపోతే ఎలాగండి, ఎప్పుడు బిగుసుకుపోయి శవంలో కూర్చుంటామా. రాముడు నవరసములు కలిగిన వాడు. కొంతమంది ఉపన్యాసాల్లో రా ఎప్పుడు ఒక్క నవ్వు ఉండదు అనమాట, కూర్చున్న వాడు ఉన్నారా లేదా అన్నట్టుగా ఉంటారు. అలా ఉంటే కూడా ప్రమాదం. అందుకని రాముడు చిరునవ్వు నవ్వుతూ పరిహాసం చేస్తూ ఇలా అన్నాడు, నీ ఇలాంటి వాడికి 1000 గోవులు ఇచ్చినా తక్కువే, కాకపోతే నేను నీకు ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇస్తున్నాను రా అని తీసుకొచ్చాడు. రాముడు అలా ఆ బ్రాహ్మణ్ణి గోశాల దగ్గరికి తీసుకొచ్చాడు. గోశాలలో గోవులు అలా పెట్టబడి ఉన్నాయి. ఈ గోవులు రాముడి ఇంటి దగ్గర నుంచి సరయూ నదీ తీరం వరకు ఉన్నాయి. టేకంగా అన్ని ఆవులు ఉన్నాయి రాముడికి. ఇవన్నీ రాముడి వాటా ఆవులు, వాడు నాన్నగురికి ఆవు, ఒక్క రాముడి వాటాకు వచ్చిన ఆవులు. రాముడు ఏమండి ఏది మీ కర్ర అని ఆ కర్ర తీసుకుని, ఆ ముసలైన కర్ర ఆయన చేతిలో పెట్టాడు. ఈ కర్రని మీ బలం కొద్దీ జబ్బసత్తు కొద్దీ విసరండి, ఈ కర్ర ఎంత దూరంలో పడిందో అక్కడ వరకు ఉన్న ఆవులన్నీ మీవే అన్నాడు. ఆవులు ఎలా ఉన్నాయి, ఈయన చేతిలో కర్ర ఎట్టాడు, ఈ కర్ర విసరవయ్యా, ఈ కర్ర ఎక్కడ పడిందో అక్కడ వరకు ఉన్న ఆవులన్నీ నీవే అన్నాడు. ఎవరు ఈ గర్గుడు ముసలాడు, వణుక్కుంటూ వచ్చాడు, గొణుక్కుంటూ వచ్చాడు, కర్రేమో టిక్ టిక్ అని పోటేసుకుంటూ వచ్చాడు. ఇటువంటి వాడు కర్రను ఎంత దూరం విసురుతాడండి మహా అయితే, ఒక్క ఆవు 2 ఆవులు అవతలో విసురుతాడు, అంతకుమంచి విసరలేడు కదా. అందుకని రాముడు వేళాకోళంగా కర్ర విసురు, కర్ర ఎక్కడ దాకా పడిందో చూద్దాం, ఆ వరకు ఉన్నటువంటి ఆవులన్నీ నీవే అన్నట్ట. ఆహా అలాగా రామా అని ఆ కర్ర తీసుకుని ముసలాయన గుర్రం తిప్పి విసిరాడు. విసిరితే ఈ కర్ర వెళ్ళి సరయూన దవతలు పడిందిట. అసలు ఎటువంటి కథలండి అసలు.
ఆవిద్య దండం తిక్షేప సర్వప్రాణేన వేగిత సత్యర్థవా సరయూపారం దండస్తస్య కరాచ్యత. ఆయన విసిరింది ఏది, గోవులు కూడా దాటిపోయి అవతల సరయూనది అవతలకు విడిపడింది ఏకంగా. అప్పుడు రాముడు ఆ బ్రాహ్మణ దగ్గరికి తీసుకుని ఇలా కౌగిలించుకుని, మహాత్మా నేను నిన్ను వేళాకోళం చేశామనుకోకు. బ్రాహ్మడు భోజనంతో కాకుండా తపశ్శక్తితో బలవంతుడు అని లోకానికి నిరూపించడానికి వేళాకోళం వాడాను. నిజానికి తిండి వల్ల వచ్చే బలం కంటే తపస్సు వల్ల వచ్చే బలం గొప్పది. అందుకే మీకు మహాభారతం ఆది పర్వంలో ఒక గొప్ప పద్యం ఉందండి, ఆ పద్యం ఇక్కడ చెప్పుకోవాలి మనం. అర్జునుడు మత్స్యంతరం కొట్టాడు. ఆ కొట్టగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంతా అనుకున్నారట, ఈయన సామాన్యుల్లో ఉన్నాడు, ఒక బ్రాహ్మడు ఇంత మత్స్యంతరం ఎలా కొట్టాడు అన్నారు. అప్పుడు కొంతమంది విప్రులు లేచి, ఫలభవనాంబు భోజన శుభవ్రత వృత్తుల చేసి చూడ దుర్బల తనులయ్యు బ్రాహ్మణుల అపారతపోబల భవ్య సంపదన్ బలయుతులట్టి వారలకు భవ్యులకెందున సాధ్యమెద్దియుంగలదే చరాచరాఖిల జగంబుల పెద్దలు గారే సద్విజుల్. నిజమునకు అడవుల్లో ఉండేటటువంటి విప్రులు పళ్ళు తింటారు, గాలి పీల్చుకుంటారు, తపస్సు చేస్తారు, వేరే తిండి తినరు, దానివల్ల శరీరం బక్క చిక్కిపోతుంది. అయినా తపస్సు చేయటం వల్ల గొప్ప శక్తి వస్తుంది, ఆ తపోబల సంపద వల్ల వాళ్ళకంటే బలవంతులు ఎవరూ లేరు అన్నట్టు అయిపోతారు వాళ్ళు. అందుకే తపస్సు చేసిన వాడి శక్తి ముందు శరీర బలం పనిచేయదు. విశ్వామిత్రుణ్ణి ఓడించిన తపశ్శక్తి వశిష్ఠుడిది. వశిష్ఠుడు యుద్ధం చేశాడా, దండంతో మింగేశాడు విశ్వామిత్రుడి అస్త్రాలు. కాబట్టి అన్నిట్లోకి చాలా గొప్పది తపోబలం. ఆ తపోబలం నీ దగ్గర ఉంది అని నాకు తెలుసు, కానీ ప్రజలకు తెలియదుగా. ఎవడ మీద పక్షపాతంతో రావుడు 1000 ఇచ్చాడు అన్నం కంటే నీకు ఒక కర్ర ఇచ్చి విసరమంటే నువ్వు విసిరవు. ఇవి చూశారు జనం, ఓహో తిండి వల్ల కండ వస్తుంది, ఆ కండ వల్ల వచ్చే బలం కొంతవరకే, కానీ తపశ్శక్తి వల్ల కర్ర విసిరితే మొత్తం సరయూన దేవతలకు వెళ్ళిపోయింది అని వీళ్ళు గ్రహించి రేపటి నుంచి రామనామం చేస్తారు, భగవన్నామం చేస్తారు, తపస్సు చేస్తారు, తరిస్తారు. అంతే తప్ప కేవలం హాస్యం కాదు ఇది అని కౌగిలించుకుని మరి, ఇదిగో మొత్తం ఆ చివరి వరకు ఉన్న ఆవులన్నీ నీవే, నా ఆవులన్నీ నీవే, ఈ కర్ర పడిందిగా ఎక్కడ దాకా పడిందో మధ్యలో ఉన్న మొత్తం గో సంపద అనేది. మరి గోవుల్ని పోషించాలిగా, గోవుల్ని పోషించడానికి కావలసిన గ్రాసం ఆ డబ్బు కూడా ఇస్తాను, నగలు సమస్తం నీకు ఇస్తాను, ఇంకా నువ్వు కోరుకుంటే త్రికరణ శుద్ధిగా నువ్వు అడిగినవి ఇస్తాను. నీలాంటి పుణ్యాత్మునికి తపస్సంపద కలిగిన వాడికి దానం చేస్తే కీర్తి ప్రతిష్ట పెరుగుతాయి అనగా ఆయన సంతోషించి ఇచ్చిన పుచ్చుకున్నాడు. ఇంకేం కోరలేదండో ఆయనకి, కోరికలు లేవు, కోరికలు ఉంటే కర్ర అంత దూరం పడదు. ఇన్ని అవులు ఆయన పట్టుకుపోతాడా, ఆయన అవులు పట్టుకెడుతూ దారిలో కనిపించిన వాళ్ళందరికీ ఇచ్చాడు, మీరు లేరు కానుంటే మీ అందరికీ తలకోవు ఇచ్చేవాడు. ఇలా అందరికీ ఇచ్చి ఆయన వెళ్ళాడు. ఇలా చెయ్యవలసిన దాన ధర్మములు చేసుకుని వీరు కాలినడకన బయలుదేరారట. ఇప్పుడు దశరథుడికి నమస్కరించి ఆయన అనుమతి తీసుకుని అడవికి వెళ్ళాలి కదా, అందుకని నాన్నగారు వెళ్ళొస్తామని చెప్పడానికి ఆయన ఇంటికి బయలుదేరారు. ఇంకా దారి పొడుగుతా ప్రజలు కూడా పడి వస్తూ అంటున్నారు వాళ్ళు, దశరథుడికి దెయ్యం పట్టిందా, భూతం పట్టిందా, పిశాచం పట్టిందా, లేకపోతే బంగారం లాంటి కొడుకుని అడవికి పంపుతాడా, ఈ దౌర్భాగ్యాలు కైకేయికి విడాకులు ఒకై ఎందుకు ఇంత పని చేస్తున్నాడు అని కొందరు అన్నారు. ఈ రాముడు వెళ్ళిపోతే రేపటి నుంచి శ్మశానం కదా అని కొందరు అన్నారు. మరికొంతమంది అన్నారు, రాముడు అడవికి వెళ్ళిపోతే మనం ఎందుకు అయోధ్యలో ఉండడం, మనం కూడా అయోధ్య విడిచిపెట్టి అందరం అడవికి పోదాం, రాముడు ఉన్న చోటే మళ్ళీ ఇల్లు కట్టుకుందాం, అప్పుడేమవుతుందో తెలుసా, అడవిలో ఉన్న పావులన్నీ అయోధ్యకు వస్తాయి, మనం అయోధ్య విడిచి అడవికి వెడితే రాముడు ఉన్న చోట పావులు ఉండవు, దోమలు ఉండవు, మంచి ఇళ్ళు తయారవుతాయి, సంపదలు వస్తాయి, అక్కడ కొత్త అయోధ్య వస్తుంది, ఈ అయోధ్య అంతా పాడు పడిపోతుంది, ఎలకలు పాములు చెత్త చెదారంతో ఇళ్ళు ఊడ్చేవాళ్ళు లేక శ్మశానంలా తయారవుతుంది, ఈ శ్మశానాన్ని ప్రజలు లేని పాడుబడిన కొంపలతో కూడిన అయోధ్యని భరతుడు ఎలుకుంటాడు, కొత్త అయోధ్య మనం అక్కడ రాముడికి కట్టిద్దాం, అరణ్యంలో మనం కొత్త సామ్రాజ్యం రాముడి చేత ఏలించి అక్కడ మనం సుఖంగా ఉందామన్నారు ఏకంగా వాళ్ళు. అన్నీ వింటున్నాడు ఆయన, ఏం మాట్లాడలేదండి. రాముడు నిర్వికారంగా ఎవరేమనుకున్నా ఆయన నిర్ణయం అయిందే.
వాడు పొగుడుతున్నాడా, కూడా వస్తాడా రాడా, ఇవేమీ లేదు, ఆయన ఏం పట్టించుకోకుండానే పెడుతున్నట్ట. అందుకే సుశ్రావ రామ శ్రుత్వాచ నచ న విచక్రేస్య మానసం, అన్నీ విని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. అదే మామూలు వాడైతే ఎంత ఆనందపడిపోతాడండి, అమ్మయ్యా వీళ్ళంతా నేను ఏ పార్టీ పెడితే ఆ పార్టీలోకి వచ్చేస్తారు, కాబట్టి నాతో పాటు వెళ్ళి అడుగు పట్టుకుపోవచ్చు అని ఎంతో ఆనందం పొందాలి. అలా ఆనందం పొందేవాడైతే అసలు పెడతాడా అడవికి? మనకిని ఆ మొగళ్ళ పరిపాలకి అదే తేడా. మనవాడు అడవికి రాముడు వెళ్ళమంటే వెళ్ళిపోయాడు, రాము తండ్రి వెళ్ళమంటే రాముడు అడవికి వెళ్ళాడు. అన్నయ్య ఈ రాజ్యం నీదన్నాడు భరతుడు, అది మన సంస్కారం. అదే మొగలుడు చూడండి, తండ్రి జైల్లో పెట్టి షాజహాన్ని ఔరంగజేబు రాజ్యం పొందాడు, అన్నగారిని చంపేశాడు, అది వాళ్ళ దరిద్రపు కల్చర్, మన కల్చర్ ఇది. అందుకే మనం మహానుభావులు, మనది ఎంత వైదిక సంస్కృతి. ఇప్పుడు రాముడు తండ్రి దగ్గరికి వెళ్ళి సుమంతుణ్ణి, ఇదిగో నేను వచ్చాను నాన్నగారికి చెప్పన్నట్ట, ఆయన పడుకుని ఉన్నాడు కదా ఆయనకి కొంచెం తెలియాలి. సుమంతుడు చెప్పగానే రానాయన అన్నాడు పాపం దశరథుడు. అప్పుడు దశరథుడు, రాహు పట్టుకున్న సూర్యుడిలా ఉన్నాడు, నివురుగప్పిన నిప్పు బూడిద కప్పబడిన నిప్పులా ఉన్నాడు, నీరు లేని చెరువులా ఉన్నాడు, నీరసపడిపోయాడు, తేజస్సు లేకుండా ఉన్నాడు, వ్యాకుల చిత్తుడై ఉన్నాడు. రాముడు దగ్గరికి వెళ్ళి నమస్కరించి, తండ్రి మీ ఆజ్ఞని శిరసావహిస్తున్నాను, ఇక నేను బయలుదేరతాను, అరణ్యానికి వెళ్ళిపోతాను అన్నట్ట. పైగా నువ్వు మా ప్రభువి, ప్రభువు ఏం చెబితే అది చేయటం ప్రజల యొక్క కర్తవ్యం, నేను ఇంతవరకు నీ కుమారుణ్ణి, ఈ క్షణం నుంచి నీ ప్రజల్లో ఒకణ్ణి, ప్రజలెప్పుడూ రాజాజ్ఞని తక్షణం శిరస వహించాలి, అంతేగాని తర్వాత చేస్తాను రేపు చేస్తాను అనకూడదు, ఇప్పటికే ఆలస్యమయ్యింది, నన్ను వెళ్ళని అనగానే దశరథుడు తొట్టు పడుతూ కంగారు పడుతూ మాటలు నోట్లోంచి రాక, రామా నేను మోసపోయాను, కైకకి నేను ఇచ్చింది మాట, అవి వరములు కింద ఇలా మోసగించి లాక్కుంది, ఆవిడికి రెండు ఉపకారాలు చేస్తానన్నాను, అవి ఏకంగా ఇంత భయంకరమైనటువంటి కోరికలుగా మారుస్తుందని నేను అనుకోలేదు, నన్ను క్షమించు అన్నాడే. ఇంకో మాట అన్నాడు, అండోయ్ భవ రాజా నిగృహ్య మాం, నిగృహ్య అనే శబ్దమునకు నన్ను చెరసాల్లో పెట్టి బంధించి నన్ను చెరసాల పాలు చేసి రాజైపో అన్నాడే. నాయన నువ్వు లేకపోతే నేను బతకలేను, నేనేదో కైకి మాట ఇచ్చాను, ఆ మాట నేను నిలబెట్టుకోవాలి, కానీ నువ్వు నిలబెట్టుకోక్కర్లేదు, కాబట్టి నన్ను జైలు పాలు చేసి నువ్వు రాజైపో అన్నాడు. రాముడు ఏమన్నా ఔరంగజేబా అలా వింటాడా? ఆయన తలలు అడ్డంగా తిప్పి, తండ్రి ఎల్లప్పుడూ నువ్వే ప్రభువు, నువ్వు జీవించినంతకాలం నువ్వే రాజువి, మాట వరుసకు కూడా తండ్రికి ఎదురు చెప్పను నేను, మహానుభావుడివి పూజ్యుడివి ఇక్ష్వాకు వంశస్థుడివైన నీకు ఎదురు చెప్పి నేను చెరసాల్లో పెట్టి రాజ్యం ఎలుకునే అంత దౌర్భాగ్య స్థితి నీ వంశం వాళ్ళకి నీ పుత్రులకి రాదు. 14 ఏళ్ళు ఎంత గడుస్తుందండి, అడవికి ఎడతాను వనవాసం చేసి తిరిగి వస్తాను అన్నాడు ఆయన. ఇంతలో మళ్ళీ దశరథుడు కన్నీడు పెట్టుకుంటూ, నాయన తొందరగా వెళ్ళు, వెళ్ళి ఆ 14 ఏళ్ళు చకచకా గడిపి నీ తండ్రికి కనువిందు చెయ్యి, నువ్వు అడవికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ వెళ్ళడం తప్పదు, కాకపోతే ఒక పని చేద్దాం, లోక సామాన్యమైన వరములను భయంకర వరములుగా మార్చిన ఈ కైకకి శాయశక్తులుగా బుద్ధి చెప్పాలి నేను, నువ్వు అడవికి వెళ్ళగానే నీతో పాటు సకల సంపదలు పంపుతాను, ఎవరెక్కడ ఈ రాముడితో పాటు అరణ్యానికి నగలు నాణ్యములు ఏనుగుల మీద గుర్రాల మీద రథాల మీద పంపండి, ఈ 14 ఏళ్ళకి పనికొచ్చేటటువంటి ధాన్యాలు పప్పులు ఉప్పులు అన్నీ పంపించండి, వంటవాళ్ళని పంపించండి, అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయించండి, అరణ్యంలో కూడా ఆయనకి ఏ లోటు ఉండకూడదు, సకల శుభాలు ఉండాలి, మంచి భోజనాలు ఉండాలి, అలంకారాలు ఉండాలి, సంపదలు ఉండాలి, ఇక్కడున్న సంపదలన్నీ కోసల రాజ్యంలో ఉన్న సంపదలన్నీ అడవికి పంపించేయండి అన్నాడే. వెంటనే ఈయనన్నాడు, నాన్న అరణ్యమునకు వెళ్ళు అని మాత్రమే పిన్నంది, అరణ్యంలోకి వెళ్ళి భోగాలు అనుభవించనలేదు కాబట్టి నాకు ఏ భోగాలు వద్దన్నాడు ఆయన. ఈలోపు కైకి కంగారు వచ్చిందండోయ్, ఓరి దేవుడోయ్, ఈ మొత్తం సంపద అంతా అరణ్యానికి పంపించేస్తాడేమో అనుకున్నది, అనుకుని మహారాజా ఇది అన్యాయం, రాముణ్ణి వనవాసానికి పంపించేటప్పుడు వనవాస జీవనం చెయ్యాలన్నాను నేను, ఈ కోసలలో ఉన్న భరతునికి చెందబోయే సంపదలన్నీ అతనితో పంపడం అన్యాయం, కాబట్టి సంపదలు ఇక్కడే ఉండాలి, అతడు కేవలం సామాన్యుడిలాగానే వెళ్ళాలి అన్నది. ఇంతవరకు ఈ మాటలు వింటున్నాడు కదా సుమంత్రుడు, దశరథుని యొక్క మంత్రి. ఆయన ఈ కైక మాటలు విన్నాడు, రాముడు అడవికి వెళ్ళిపోతానడంతో కొంత స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. ఇప్పుడు స్పృహ తెచ్చుకున్నాడు, మూర్చ నుంచి తేరుకున్నాడు. ఆయనకి అంతఃపురంలో చనువు ఉంది. దశరథుని ఎదురుగుండా దశరథుని భార్యలతో మాట్లాడే అధికారం ఆయనకు ఉన్నది, పెద్దవాడు గొప్పవాడు కాబట్టి. అందుకని ఆయన పళ్ళు పటపట కొరుకుతూ, ఓసి కైక, ఈ దశరథుడు నీకొక్కడికే మహారాజా కాదు, మాకు ప్రజలకి రాముడికి అందరికీ రాజు. అటువంటి రాజు నీకు కాదనే అధికారం నీ ఒక్కదానికే కాదు, మా అందరికీ ఉంది. అవసరమైతే మేము అందరం కలిసి నిర్ణయం తీసుకోవాలి. రాజుగారు అందరికీ రాజు, నీకొక్కడికే, నీకొక్కదానికే మాట ఇవ్వడం కాదు, మాకు ఆయన మాట ఇవ్వాలి. ఇప్పటి వరకు ఈ రాజు ఉత్తముడు గనక నీకు మాట ఇచ్చి ఆ మాటలోంచి బయటపడలేక నానా బాధ పడిపోతున్నాడు, బాణం దెబ్బతిన్న హంసలాగా గిలగిలలాడిపోతున్నాడు, నువ్వు పెట్టిన హింస భరిస్తున్నాడు. నీ కొడుకు భరతుడికి రాజ్యం అడిగావు, ఇచ్చుకో కాదని ఎవరన్నారు? కానీ దానికి రాముడు ఎందుకు అడవులకు వెళ్ళాలి? ఒకవేళ రాముడే అడవికి వెడితే మేమందరం కూడా ఆయనతో పాటు అడవికి వెళ్ళిపోతాం, ఆయనకు అక్కడే సేవ చేస్తాం, నీ భరతుడికి సేవ చెయ్యం. మామిడి చెట్టు దగ్గరికి వెడితే మామిడి పళ్ళు వస్తాయి, మామిడి చెట్టుకు నీళ్లు పొయ్యకపోయినా తీయ మామిడి పళ్ళు ఇస్తుంది, అదే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఎన్ని నీళ్లు పోసినా అది చేదు ఇస్తుంది. నువ్వు వేప చెట్టు లాంటి దానివి, నీకు ఎన్ని నీళ్లు పోసినా చేదే బయటికి వెళ్ళగక్కుతావు. నీ భర్త నీకు ఎన్ని సేవలు చేసినా, ఎన్ని సంపదలు ఇచ్చినా, ఎన్ని వరాలు ఇచ్చినా చివరికి ఆయన ప్రాణం తీసే విషయానికి ఒక్కుతున్నావు పాపిష్టిదాన. లోకంలో ఒక నానుడి ఉన్నది, అది చెబుతావు వినన్నాడు ఆయన. ఈయన గొప్ప కథ చెప్పాడండి. అది లోకంలో ఆడపిల్లలకి తల్లి బుద్ధి, మగపిల్లలకి తండ్రి బుద్ధి సహజంగా వస్తాయని ఒక శాస్త్రం. బుద్ధులు మీకు మీ అమ్మ బుద్ధులు వచ్చాయి. మీ అమ్మ సంగతి నీకు తెలుసు నాకు తెలుసు. మీ నాన్నగారు కేకయ్య దేశపు రాజు, ఆయన చాలా గొప్పవాడు, ఆయనకు అనేక విద్యలు వచ్చు. ఒకసారి ఈ కేకయ్య దేశపు రాజుగారి దగ్గరికి ఒక గంధర్వ యోగి వచ్చాడు. గంధర్వులకు చెందిన ఒక యోగి వచ్చి, నేను నీకు ఒక మంచి మంత్రం ఇస్తున్నాను, ఈ మంత్ర జపం చేస్తే పశువులు ఏం మాట్లాడుకుంటున్నాయో తెలుస్తుంది, పక్షులు కిచకిచలాడితే వాటి భాష నీకు తెలుస్తుంది అని ఒక మంత్రం ఇచ్చాట. నిజానికి పక్షులు కీచుకీచు అనుకుంటున్నాయా? అవి కీచుకీచు కాదు, అది వాటి లాంగ్వేజ్, మనకు అర్థం కాకలా అనుకుంటున్నాం మనం. కోతులు కిచకిచలు, అలాగే ఆవులు అంబారవాలు, ఇవన్నిటికీ భాష ఉందండి. ఆ భాష మనకు అర్థమైతే ఆనందం కలుగుతుందన్నమాట. పక్షులు కూడా మాట్లాడుకుంటాయి. ఆ భాష అర్థం కావాలంటే ఒక మంత్రం ఉన్నదట, ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే అర్థమవుతుందన్నమాట. పశుపక్ష్యాదుల యొక్క భాషను అర్థం చేసుకునే మంత్రం నీకు ఇస్తున్నానని ఒక గంధర్వ యోగి ఈ కైకేయి తండ్రికి ఇచ్చాడు. ఆయనది సేకరించాడు. మంత్రం ఇస్తున్నప్పుడు యోగి ఏమన్నాడు, ఇదిగో పశువులు ఏమైనా మాట్లాడుకుంటున్నా విను, పక్షులు అరుచుకుంటూ ఉంటే ఆ భాష విను, అవి అర్థం చేసుకుని నీకు అనుగుణంగా మలుచుకో, కానీ ఇతరులకు చెప్పకు. ఉదాహరణకి ఏవో పక్షులు రెండు ఐ లవ్ యూ చెప్పుకున్నాయి, అవి నువ్వు ఇతరులకు చెప్పకు, చెప్పిన వెంటనే నీ తల పగిలి చచ్చిపోతావు అన్నట్టు ఆయన. అలాగేనండి, నేను పక్షులు మాట్లాడుకునే మాటలు వింటాను కానీ అర్థం చేసుకుంటాను కానీ ఎవరికి చెప్పనండి అన్నాడు ఆయన. ఒకరోజున ఆయన ఈ కైక తల్లుందే ఆ దౌర్భాగ్యాలతో కలిసి ఉద్యానవనంలో కూర్చున్నాడు. ఆ ఉద్యానవనంలో రెండు పిట్టలు మాట్లాడుకుంటున్నాయి, ఆ పిట్టలు హాస్యం ఆడుకుంటున్నాయి. ఆ పిట్టల మాటలకి పొట్ట పగిలి నవ్వాడు, పక్కపక్క నవ్వాడు. వెంటనే ఈ కైక తల్లికి అనుమానం వచ్చింది, మొగుండి గట్టిగా కాలర పట్టుకుని అడిగింది, ఎందుకు నవ్వావు నువ్వు? నన్ను చూచి వేళాకోళం ఆడుతున్నావు కదా, నేను అందంగా లేనను లేక ఇంకో కారణం చేతనో నన్ను హాస్యం ఆడుతున్నావు, నన్ను వెటకారం చేస్తావా, ఎందుకు నవ్వావు చెప్పండి అంటే ఆయన అన్నాడు, నాకు ఒక యోగి ఒక మంత్రం ఇచ్చాడని నీకు తెలుసు, ఆ మంత్రం వల్ల పశువులు పక్షులు మాట్లాడుకునేవి తెలుసు, ఇక్కడ పిట్టల జంట ఏదో మాట్లాడుకుంటోంది, ఆ మాట వినగానే పొట్ట పగిలేలా నవ్వాను అన్నాడు ఆయన. ఒట్టి అబద్ధం, పిట్టలు మాట్లాడుకుంటే నీకు అర్థమవుతుందా? కాదు, నన్ను వేళాకోళం చేస్తావా, చెప్పు నాకు ఆ విషయం అనగానే అప్పుడు ఆయన అన్నాడు, చెప్పడం నాకేమీ అభ్యంతరం కాదు, చెప్పడానికి అభ్యంతరం లేదు, కానీ చెబితే నేను తల పగిలి చచ్చిపోతాను అన్నాడు ఆయన. నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు చెప్పుంది ఆవిడ, చెప్పి చచ్చిపోంది. అప్పుడు నేను వెంటనే ఒక క్షణం ఎక్కడుండని ఆ పక్కనే గుడిసెలో ఉంటాడట గురువుగారు, అక్కడికి వెళ్ళి గురువుగారు మా ఆవిడేమో రహస్యం చెప్పమంటుంది, చెబితే చచ్చిపోతానని వీరన్నారు, ఇంతకీ రహస్యం చెప్పనంటే వద్దు, ఇది గురువుగారి ఆజ్ఞ, చెబితే నువ్వు చస్తావు, దానివల్ల నరకం అనగానే ఈయన వెనక్కి వచ్చాడు, నేను చెప్పనన్నాడు. చెప్పి చచ్చిపోంది ఆవిడ. అయితే విడక్ 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 అన్నాడు మూడుసార్లు ఆయన, దాన్ని గెంటేశాడు, చెప్పలేదు. ఆనాడు మీ నాన్న మీ అమ్మ ఎంత బతిమారినా ప్రాణగండం వస్తుందని మీ అమ్మని వదిలి బతికాడు, సుఖపడ్డాడు, చెప్పకుండా వదిలేశాడు. ఈ దశరథుడు ఆ పని చేయలేక చచ్చిపోతున్నాడు అన్నాడండి ఆయన. అంత మాట సుమంత్రుడు అన్నాడు, మీ నాన్నలాగా తెలివైనవాడు అయ్యి ఉంటే దశరథుడు కూడా చీపు అనేవాడు నేను. మీ నాన్న తెలివైనవాడు కనుక మీ అమ్మ నువ్వు చచ్చినా పర్వాలేదంటే ఆవిడను వదిలాడు తప్ప నిజం చెప్పలేదు. మీ అమ్మ బుద్ధి యాజ్ ఇట్ ఈజ్గా నీకు వచ్చేసింది ఇప్పుడు నీకు. కైకా మీ అమ్మ నోట్లో చూడిపడ్డావు, నీ తల్లి వలె నువ్వు మూర్ఖురాలి కావద్దని చెప్పి సుస్పష్టంగా తిట్టాడు ఆయన. నైవం భవ గృహాణేదం యదాహ వసుధాధిప. నా మాట విను, మీ తల్లిలా మొండి పొట్టుతల వహించకు. దశరథుడు పుణ్యపురుషుడు, ఆడిన మాట తప్పలేక నానాయాతన పడిపోతున్నాడు. సదాచార సంపన్నుడైన రామచంద్రుణ్ణి అడవిలోకి పంపి నువ్వు ఏం సుఖంగా ఉంటావు? ఇహం ఉండదు, పరం ఉండదు అనగా వింటోంది కానీ ఈ చెవితో విని చెవితో వదిలేసింది, పట్టించుకోలేదు. నువ్వెంత అన్నట్టుగా తీసేసింది. సిగ్గు లేని వాళ్ళు అంటారు కొందరు, వాళ్ళు ఎన్ని తిట్టినా దులుపుకుపోతారు అన్నమాట. అలా అయిపోయింది. అప్పుడు పాపం దశరథుడు, సుమంత, ఇంక దీనికి ఎన్ని చెప్పినా విందం, మంత్రి ఇది ఒట్టి కంత్రి, దీనికి ఎన్ని చెప్పినా అనవసరం, మారు మాట్లాడకుండా రాముడిని అడవికి వెళ్ళని, నువ్వు ఆయుధాలు పౌరులను ఎడ్లబళ్ళని సిద్ధం చెయ్యి, బళ్ళ నిండా రకరకాల ఆహార పదార్థాలు పంపించు, ఈ కోసల సామ్రాజ్యమే అడవిలోకి వెళ్ళిపోవాలి, అక్కడ రాముడు అడవిలో ఉండి కూడా ఈ సంపదలను అనుభవిస్తూ సుఖంగా ఉండాలి అనగానే పళ్ళు పటపట కొరికింది కైక, దాని ముఖం వాడిపోయింది. ఏమేమిటి, మద్యం సీస అక్కడ పెట్టారట ఎవరో, అందులో మద్యం అంతా ఒకటి తాగేట, ఖాళీ సీస ఇతరులకు ఇచ్చారట, అలా ఉంది నువ్వు ఇచ్చే రాజ్యం అంది. అసలు ఇలాంటి ఉపమానాలు ఎవరన్నా వేస్తారండి? కైకేయి గారు ఈ ఉపమానం ఏమిటో తెలుసా మీకు? ఆవిడ అన్నమాట, పీతం వండాం సురామివ అంది, కళ్ళు తాగేశాక ఖాళీ కొండ తీసుకొచ్చి ఇతరులకు ఇచ్చినట్టుగా ఉంది నువ్వు చెప్పిన మాట అంది. అంటే స్థాయి దాటిపోయి పాపం చేసేటప్పుడు మంచి ఉపమానాలు రావు. పోనీ అన్నం గిన్నె వండాం, ఒక గిన్నెలంటే అన్నం వండాం, లేదా ఒక గిన్నెలో దద్దోజనం ఉంది, ఆ దద్యోధనం తిన్నాక మిగిలిపోయిన కొండ ఇస్తావా అంటే ఎంత మంచి ఉపమానం అండి. ఇప్పుడు ఆవిడ ఏమంటుంది, ఈ సంపదలన్నీ రాముడికి పంపేస్తావా, నగరం ఖాళీ చేస్తావా, ఖాళీ అయిపోయిన నగరం తాగి విడిచిపెట్టిన కళ్ళు పాత్ర, ఆ పనికి మళ్ళీ చేసేవాళ్ళ ఉపయోగం ఏమిటి అన్నది రామచంద్ర ప్రభు. నేను కూడా చెప్పలేక చెబుతున్నాను, వాల్మీకి రాయలేక రాశాడు, ఆవిడ అన్నమాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. అంటే కొన్ని సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పి తీరాలి, చెప్పకపోతే కూడా దోషం, అందుకే వాల్మీకి ఆ మాట వాడాడు, వాడింది వాల్మీకే కదా. సురామ ఇవ అన్నాడు, పీతం అండాం సురామివ అన్నాడు ఆయన. అదే నేను చెబుతున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఓసారి నేను ఉపన్యాసం చెప్తుంటే ఇప్పుడు కాదు అనుకోండి, ఇప్పుడు అంత ధైర్యం ఉండదు, కానీ నా చిన్నప్పుడు నేను 1986లోనే స్టేజీ ఉపన్యాసం మొదలెట్టాను. 1986 అంటే నేటికి 34 ఏళ్ల క్రితం ఉపన్యాసం మొదలుపెట్టాను. చదువుకుంటున్న విద్యార్థిని నేను, అప్పుడే సరిగ్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్లోకి అడుగు పెట్టాను. ఇళ్లల్లో కాకుండా వేదిక మీద ఉపన్యాసం, అలా ఉపన్యాసాలు చెబుతూ ఉండగా ఒక ఆయన ఒక పెద్ద ఆయన వచ్చాడు. నీ పదాలు నాకు కొన్ని నచ్చలేదన్నాడు. ఏం నచ్చలేదో చెప్పండి అన్నాను. దిక్కుమాలిని అనే పదం వాడుతున్నావు నువ్వు అన్నాడు ఆయన. అది గ్రాంధికం కాదు, అది అపశబ్దం అన్నాడు. అప్పుడు నవ్వి, అయితే పోతనగారి భాగవతం అంతా తీసి కట్టగట్టి అవతల బారేయండి అన్నాడు. వాడు తెల్లబోయాడు అన్న ఆయన. ఎందుకని, అందులో గజేంద్రుడు లేరే మృక్కెద దిక్కుమాలిన వరాలింపన్ ప్రపుణ్యాత్మకులు అని రాశాడు. దిక్కులేని నా మొరాలించేవాడు ఒక్కడు లేడు అని రాశాడు. దిక్కుమాలిన శబ్దం వాడింది పోతన, అంతఃపూర్వం తిక్కన, వాళ్ళ కవి కావ్యాలు తీసేయండి అనగానే తెల్లబోయాడు అబ్బా అన్నాడు. మాలు అంటే నశించు, దిక్కుమాలు దిక్కు లేదని అర్థం, ఇందులో ఏం అపశబ్దం ఉంది? అలాగే అప్పుడప్పుడు దుంపతెగ అని వాడతారు కావ్యాల్లో. దుంప అంటే మొత్తం సమూలం అన్నమాట, కింద దుంప ఉందనుకోండి మళ్ళీ మొక్కలు వేస్తుంది, వేరు లేకుండా మొత్తం చెట్టు నాశనం చేయడానికి దుంపనాశనం అని వాడతారు. దుంపనాశనం, దుంపతెగ ఇలాంటివి అన్నమాట, అంటే మొత్తం వేరు తెగొట్టడం. అది అసభ్యం కాదు, నీకు చదువు లేకలు అనుకుంటున్నావు కానీ. అప్పుడు ఒక్కసారి నేను అన్నమాట ఇప్పటికూడా మర్చిపోలేను, అప్పుడు ఆ సభలో ప్రసాదరాయ కులపతి గారు ఉన్నారు. ప్రసాదరాయ కులపతి గారు అంటే మీకు తెలిసి ఉంటారు, ఇప్పుడు కొత్తాళంపేటాధిపతి. నిన్ననో మొన్ననో వారు నన్ను వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏకాదశి నాడు తీసుకెళ్లి దర్శనం చేయించారు. ఆలయాన్ని కొత్తాళంపేట పరిపాలిస్తున్నది. ఆ కొత్తాళంపేటాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు, అప్పట్లో ప్రసాదరాయ కులపతి, గుంటూరు కళాశాలకి ప్రిన్సిపల్ గారు వారు. వారు ఆ సభలో ఉండి పద్మాకర్ గారు అంటున్న మాట వినండి అన్నారు. నేను ఆయన వింటూ ఉండగా ఏమన్నానో తెలుసా, నా నోటు నుంచి అపశబ్దం రాదు, అమ్మవారు రానివ్వదు, నేను అమ్మని అంత నమ్మానన్న. అపశబ్దం రాదు, అది ఎక్కడో చోట ఎవరో వాడితేనే ఆ శబ్దం వాడతాను అనగా నేను ఆశ్చర్యపోయారు. ఆయన ఇదే అన్నారు. ఆయన ఎంత ధైర్యంగా అన్నారైనా అంటే అమ్మ మీద ఎంత భక్తి, భగవంతుడి మీద ఎంత భక్తి అన్నారు. మళ్ళీ ఆ మహాత్ముని మనం గుర్తుకు తెచ్చుకున్నాం. ప్రస్తుతం ఆయన విశాఖపట్నానికి వెళ్ళారట. మళ్ళీ మనకి హైదరాబాద్ వచ్చేసరికి మన లాంటి వాళ్ళకి దర్శనం ఇవ్వాలని కోరుకుందాం. మహానుభావులైన కొత్తాళం పీఠం చాలా గొప్ప పీఠం, అద్భుతమైన ఇలాంటి ఎన్నో పీఠములు మనల్ని కాపాడుతున్నాయి. కంచిపీఠం, కొత్తాళం పీఠం, తర్వాత హంపి పీఠం, దత్తపీఠం, శృంగేరి పీఠం, ఇటువంటి పీఠములు ఇంకా ఈ దేశంలో ఉండి ధర్మాన్ని నాలుగు పాదాలు నడుపుతున్నాయి. ఆ పీఠాధిపతులందరూ 10 కాలాలు మన దేశాన్ని సంరక్షించదరుగాక. వాల్మీకి లాంటి వాళ్ళు రాసిన ఉన్నట్టుగా చెప్పాల్సిందే. ఇలా చెప్పామే, మొత్తం సంభారాలన్నీ రాముడితో పంపడం కుదరదు, భరతుడికి సంపదలు ఇవ్వాలి అన్నది. దాంతో పాప ఆయన మళ్ళీ దుర్మార్గురాల రాముడిని అడవికి పంపడమే బాధ అంటూ ఉంటే, ఇప్పుడు మళ్ళీ రాముడికి సంపదలు కూడా ఇవ్వద్దంటావా అన్నాడు ఆయన. అంతే, నేను వద్దన్నాను, ఇవ్వడానికి వెళ్ళలేదు. పూర్వం సగరుడు అనే ఒక చక్రవర్తి మీ ఇక్ష్వాకు వంశంలో ఉన్నాడు. ఆయన కుమారుడు అసమంజసుడు అల్లరి పనులు చేస్తూ ఉంటే రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు అసమంజసునికి సగరుడు. నువ్వు కూడా రాముడికి అలా శిక్ష వెయ్యండి. ఈసారి మాత్రం అండి, సిద్ధార్థుడు అని ఒక మంత్రి ఉన్నాడు అక్కడ. దశరథుడికి 8 మంది మంత్రులు ఉన్నారని చెప్పుకున్నాం కదా, దృష్టి, విజయుడు, సిద్ధార్థుడు, సుమంత్రుడు, వీళ్ళంతా 8 మంది ప్రధానులు. అందులో ఒక పెద్ద ఆయన, చదువుకున్న ఆయన పేరు సిద్ధార్థుడు. ఈ సిద్ధార్థుడనే మంత్రి లేచి, కైక, ఉపమానం చెప్పడానికి కూడా సరైన జ్ఞానం ఉండాలి. రాముడిని ఎవరితో పోల్చావు, అసమంజసుడితో పోల్చావా? సగరుడి కొడుకు అసమంజసుడు అయోధ్యానగరంలో ఉన్న పిల్లల్ని పట్టుకెళ్ళి సరయూ నదిలో పారేసేవాడు, ముంచేసేవాడు. దాంతో ప్రజలు ఏడుస్తూ రాజుగారి దగ్గర మొరపెట్టారు, నీ కొడుకు దుండగాలు తట్టుకోలేకపోతున్నామని. అప్పుడు అసమంజసుడిని ఆయన రాజ్య బహిష్కరణ శిక్ష విధించి బయటికి గెంటాడు. రాముడు అసమంజసుడా? సమంజసుడు. రాముడి ధర్మగుణముల గురించి ఇక్కడున్న ఎవరిని అడిగినా చెబుతారు. కుక్కలు నక్కలు కూడా చివరికి రాముడి గురించి పాడతాయి, పక్షులు కూడా రామ అంటాయి, చిలుకలు కూడా రామ అంటాయి. అటువంటి రాముడిని, సుగుణాభిరాముడిని అసమంజసుడిని సగరుడు గెంటినట్టు గంటమంటావా? నీ నాలుగు పడిపోను అన్నాడు ఆయన. అబ్బే, అదేం వినం మనం, తోలు మందం. చివరికి ఆమె ఏమందో తెలుసా, నీవు ఎన్ని చెప్పినప్పటికీ రాముడు అడవికి వెళ్ళేటప్పుడు 1 రూపాయి పట్టుకెళ్ళడానికి వెళ్ళేది. ఎవరక్కడ ఈ రాముడికి కావలసినటువంటి అరణ్యవాసానికి కావలసిన ఏర్పాటు చేయండి అంది. ఇదంతా విన్నట్టుగా రాముడు ఈ సంభాషణ అంతా వింటున్నాడు. ఇంకా తాను కలిగించుకోవాల్సి వచ్చింది. అందుకని వినయంగా తండ్రితో, నాన్నగారు, సుఖాలు విడిచిపెట్టాను, రాజ్యమే విడిచిపెట్టాను, ఇంక ఈ రాజ్యభోగాలు ఎందుకు, అడవికి పోతానని ఎప్పుడైతే అన్నానో అప్పుడే అడవిలో ఎలా ఉంటే అలాగే ఉంటాను. నాకు అరణ్యంలో ఏనుగులు అక్కర్లా, గుర్రాలు అక్కర్లా. వెనకటికి ఎవడో ఏనుగులు దానం చేసేట, ఏనుగు వెళ్ళలో ఉన్న తాడు మాత్రం నాదన్నట్ట. ఎంత మాట అన్నాడు రాముడు, ఉన్నారుగా మీరు ఇప్పుడు అంతేత. గజం దానం చేసిన వాడు రజ్జు స్నేహేనకింత త్యజత కుంజరోత్తమం, మంచి ఏనుగుని దానం చేసి ఏనుగు తాడు తీసుకుంటాడా? కొంతమంది అంతేనండో, బంగారం ఉంగరం దానం చేస్తారు, ఉంగరం తెచ్చిన బాక్స్ పట్టుకుపోతారు. ఇంకెందుకు బాక్స్ పెంచకపోతే? అలాగా ఏనుగుని దానం చేసిన వాడికి ఏనుగు తాడు లెక్క అని రాజ్యం విడిచిపెట్టాక రాజ్య సుఖాలు నాకెందుకు? నేను అరణ్యానికి వెళ్ళేటప్పుడు నారవస్త్రములు ధరిస్తాను, కూడా వెళ్ళేటప్పుడు ఒక గుణకం, ఒక గంప, పలుగు ఇలాంటివి పట్టుకెడతాను. ఎందుకంటే అడవిలో దుంపలు తవ్వుకోవాలి కనుక కొన్ని కొన్ని పనులు కనుక, ఒక గొడ్డలి, ఒక గుణకం, ఏదో ఓ పలుగు, ఒక గంప, ఇంతకు మించి నాకు ఏ దుంప అక్కర్లేదు అనగాని, అబ్బా భలే అన్నావాయ్, ఈ మాత్రం జ్ఞానం మీ నాన్నగారికి లేదు అని కైకేయి మళ్ళీ ఈయన ఎక్కడ మాట మార్చుకుంటాడు అని నారవస్త్రాలు తీసుకుని రండి. కైకేయి చెక్క 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 తెప్పించింది వాళ్ళు ఆలస్యం లేకుండా. రాముడు తీసుకున్నాడు, తను కట్టుకున్నాడు, లక్ష్మణుడికి ఇచ్చాడు. పట్టుబట్టలు తీసేసి అడవిలో వాళ్ళు కట్టుకునేటటువంటి జనపనార, గోగునార మొదలైన వాటితో తయారు చేసే నార బట్టలు కట్టుకున్నాడు. వాడు చెట్ల యొక్క తోలుతో తయారు చేసే బట్టలు గోనిగుడ్డల్లో ఉంటాయండి అవి. బొంతలు కట్టుకుంటేనే గోనిగుడ్డలు అలా ఉంటాయన్నమాట. మీరు చూసారు గోనిగూడ నారతోటే తయారు చేస్తారు. ఆ నార వస్త్రాలు కట్టుకున్నాక సీతకి ఇచ్చాడు పాపం. సీతకి కట్టుకోవడం రాదు, ఎప్పుడూ చక్కని మంచి కాస్ట్లీ డ్రెస్ కట్టుకుంది ఆవిడ. మొదటిసారిగా ఇప్పుడు ఇవి కట్టుకోమంటే ఎలాగా, అందుకని సిగ్గుపడి ఇలా మీద వేసుకుందిట, చుట్ట పెట్టుకుందిట. అప్పుడు రాముడు పట్టు వస్త్రం మీదే తన చీర కట్టి ఇలా కట్టుకోమని నేర్పాడు. ఎందుకంటే అందరు ఎదురుకుండా నేర్పాలంటే ఉన్న చీర మీదే కట్టాలి కనుక. ఆసారి మాత్రం పాపం పరమ దుఃఖం పొంది కింద పడిపోయాడు దశరథుడు. అమ్మ, తండ్రిగా రాజ్య ప్రకారం ఇక మేము బయలుదేరతాం, ఈ నార చీరలు మాకు చాలు, సంవత్సరమునకు సరిపడేన్ని బట్టలు కూడా అక్కర్లే, ఓ కొన్ని పట్టికెడతాం, ఈ గుణపం, ఈ గొడ్డలి, ఈ చిన్న గంప చాలు అన్నాడు. అప్పుడు మళ్ళీ దశరథుడు లేచి కూర్చుని, దుష్టురాలా, రాముడి పోని నారచీరలు కట్టుకోమన్నావు, సీతకు కూడా ఎందుకు ఇచ్చేవే నారచీరలు దుర్మార్గురాలా, సీతకి ఏమైనా వనవాసం ఉందా, రాముడి కంటే ఉంది కాని పోని, లక్ష్మణునికి లేదు, అయినా అన్నగారి మీద ప్రేమతో ఆయన కట్టుకున్నాడు. సీత కేవలం భర్తను అనుసరించి పెడుతోంది, ఆవిడ పట్టు చీరలు కట్టుకుంటే నీకేమి పోయింది, నగలు కట్టుకుంటే నీకేమిటి, ఆవిడకి ఎక్కడుంది నియమం, నిజానికి సీతకు లేదుగా నియమం, మరి రాముడితో పాటు కావాలని కట్టుకుంటోంది తప్ప ఆవిడకి లేదు కదా. ఈ సీతారాములు ఆదర్శ దంపతులు, ఒకరి కోసం ఒకరు బతుకుతున్నారు కనుక నువ్వు ఎన్ని చేసినా తట్టుకుంటున్నారు. అయినా మేము కూడా అడవికి వెళ్ళిపోతాను అన్నాడు దశరథుడు. ఇంతలో వశిష్ఠుడు, నువ్వు వెళ్ళకూడదు రాజువి అని ఆయన లేచి, దుష్టుదాల, సీతాదేవికి వస్త్రాలు ఇచ్చావు నార వస్త్రాలు, అందువల్ల మేము ఆగ్రహిస్తున్నాం, నేను నా పరివారం మా పురోహితులం మా విప్రులం అందరం కలిసి రాముడితో అడవికి పోతాం, అప్పుడు అడవికి మేము వెళ్ళాక ఈ నగరం అంతా చిన్నాభిన్నమైపోయి పాడైపోతుంది, పాడైపోయిన నగరాన్ని నువ్వు నీ కొడుకు ఎలుకోండి, మేము అయోధ్యలో కొత్త సింహాసనం ఏర్పాటు చేసుకుంటాం అని పళ్ళు పటపట కొరుకుతూ, ఎప్పుడూ కటువుగా మాట్లాడని వశిష్ఠుడు కూడా కోపంగా మాట్లాడాడు. అప్పుడప్పుడు ధర్మం కోసం అలా మాట్లాడాలి, సాధువులకు కూడా కోపం వచ్చిందన్నమాట. చివరికి క్రమంగా ఎవరేమనుకున్నా దశరథుడు ఎంత పరితాపం పొందుతున్నా శ్రీరామచంద్రుడు పాదములకు నమస్కరించాడు. మా అమ్మని జాగ్రత్తగా చూసుకో మహారాజా, ఈ తల్లి వృద్ధురాలు, నీకోసమే ఇక్కడున్నది, కన్న కొడుకు నేను ఉండడం లేదు, మమకారంతో సేవ చేసే లక్ష్మణుడు ఉండడం లేదు, కోడలు ఉండడం లేదు, ఇక భర్తవి కనుక నీదే బాధ్యత, నువ్వు ఇంద్రుడి లాంటి వాడివి, శచీదేవి వంటి ఈ కౌశల్యని జాగ్రత్తగా చూడు, ఈమె దుఃఖం తుడిచిపెట్టు అని ఒక్క నమస్కరించాట. పాపం రాజుగారు రాముడు ఆ మాట చెబుతూ ఉన్నా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ కన్నీళ్ళ వల్ల కౌశల్యని చూడలేకపోయాడు. బాగా కళ్ళల్లో నీళ్లు ఊరితే ఏం కనపడతాయండి వస్తువులు, మసకమసక అయిపోయాయి ఆయనకి. అసలు అప్పటికే ఆయనకి పాపం మృత్యువు దగ్గరకు వచ్చింది. కొంత మృత్యువు దగ్గరకు వచ్చినప్పుడు కూడా కళ్ళు స్పష్టంగా కనపడవు, అందుకని రామా అని కళ్ళెత్తి చూశాడు, అయినా రాముడు కనపడడం లేదు. పాపం చివరి క్షణాల్లో రాముడు సూటిగా స్పష్టంగా చూడలేకపోయాడండి ఆయన. ఇప్పుడు ఆయన అన్నాడు, పూర్వజన్మలో ఏ తండ్రి కొడుకును వేరు చేశాను, తల్లి బిడ్డల్ని వేరు చేసి ఉంటాను, లేక పాలు తాగుతున్న దూడని ఆవు దగ్గర నుంచి బలాత్కారంగా లాగేసి ఉంటాను, ఆవు పాలు తాగుతున్నప్పుడు దూడను లాక్కూడదట, అదొక మహాపాపం. ఎప్పుడైనా దూడ ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగుతుంటే పొదుగులో, అప్పుడు ఆ దూడని బలంగా లాగేస్తారే, పక్కకి లాగి పాలు పితుకుతారే, వాళ్ళు వచ్చే జన్మలో పిల్లలకి దూరమై అలమటించిపోతారు, విలపిస్తారు. అందుకే తక్కిన జంతువులు వేరు, ఆవు వేరు అన్నారు. ఆవుని దూడని మాట వరుసకు కూడా వేరు చేయకూడదు, నేను అలా చేశానేమో, ఏ తల్లి బిడ్డని ఏ తండ్రి బిడ్డని వేరు చేశాను, ఇవాళ బంగారం లాంటి నా కొడుకు దూరం అయిపోతున్నాడు, ఒక పాపిష్టి దాన్ని భార్య అనుకుని నెత్తికి చుట్టబెట్టుకున్నాను, ఇవాళ నా భార్యగా నా నెత్తి మీదకి చేరింది నా పాలిటి మృత్యుదేవత, భయంకర కాలసర్పం, కనీసం ఈ సీతకి కొన్ని నగలు, ఈ 14 ఏళ్ళకి సరిపడే బట్టలన్నా ఇవ్వండి అన్నట్టు ఆయన. అనగానే కొంతమంది ఈ 14 ఏళ్ళకి సరిపడే కొన్ని వస్త్రాలు ఇచ్చారు, నారచీరలే అయ్యుండొచ్చుగాక, కానీ వస్త్రాలు మాత్రం ఇచ్చారు, కొన్ని నగలు ఇచ్చారు, ఆ నగలే సీత అలంకరించుకున్నది, వాటిల్లో కొన్నింటినే ఋష్యమోక పర్వతం దగ్గర కింద వారవేసింది. సుస్పష్టంగా వాసాంసి చ మహార్హాణి భూషణాని వరాణి చ వర్షాణ్యేతాన్ని సంఖ్యాయ వైదేహ్యార్చ ప్రమాణయ. సీతాదేవి ధరించడానికి అమూల్యమైన వస్త్రాలు తండి, మంచి ఆభరణాలు తండి, ఇవి 14 ఏళ్ళకి సరిపోవాలన్నాడు ఆయన. అప్పుడు కోశాధిపతి అవి పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. సీత కొన్ని నగలు అలంకరించుకుంది, ఈ నగలు తీయలేదు, తీయకుండా అలంకరించుకునే వెళ్ళింది. ఎందుకంటే సీతకి వనవాస నియమం లేదు, కేవలం భర్తను అనుసరించి వెడుతోంది. కానీ అప్పుడు కౌశల్య సీతని దగ్గరకు తీసుకుని, అమ్మా నీవు భర్తను అనుసరించి వెళ్ళి పతివ్రత అనిపించుకుంటున్నావు, పతివ్రతలకు కొన్ని నియమాలు ఉంటాయి, అవి చెబుతాను విను. డబ్బున్నప్పుడు అందరూ భర్తను పొగుడతారు, బాగా ఉద్యోగం ఉన్నప్పుడు, ఇళ్ళు ఉన్నప్పుడు, బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నప్పుడు మా ఆయన బంగారం అంటారు, ఆ బంగారం పోయాక మా ఆయన సింగరేణి బంగారం అంటారు, క్షణాల్లో మాట మారుస్తారు. కానీ నువ్వు అలా కాదు, కష్టాల్లో సుఖాల్లో భర్తతో ఉండు. ధనం లేనప్పుడే భర్తకి భార్య యొక్క సాంత్వనం ఎక్కువ అవసరం. డబ్బు పోయినప్పుడే మొగుడు భార్య యొక్క ప్రేమను కోరుకుంటాడు. డబ్బు ఉన్నప్పుడు ఎలాగో నెత్తి కూర్చుంటుంది, అది వేరే విషయం. రేపు పొద్దున డబ్బు పోయింది, కష్టాల్లో ఉంది, అప్పుడు మనకేం పర్వాలేదండి, మళ్ళీ మనం వ్యాపారం చేద్దామండి, ఉద్యోగం చేద్దామండి, నేనుంటానండి, అవసరమైతే మిమ్మల్ని పోషిస్తానండి, నేను మెట్రోలో వెళ్ళి ఉద్యోగం చేస్తానండి, మీరు ఇంట్లో కూర్చుని చక్క వంట చేయండి అని చెప్పాలి. అంతే తప్ప నువ్వు డబ్బు అంతా తగలేసేసావా, తగలేసావా, నేను చెప్పానా వినలేదు అని తిట్టకూడదు. ఇప్పుడు నీ భర్త అరణ్యానికి వెడుతున్నాడు, ఐశ్వర్యహీనుడు అవుతున్నాడు, అతన్ని అనుసరించి అతనికి ధైర్యం చెప్పు, అతన్ని పోషించు, సేవ చెయ్యి. దానివల్ల పాతివృత్య మహిమ వల్ల కీర్తి పొందుతావు, శుభం పొందుతావు. అనగా నేను అలాగే చేస్తాను అన్నది. దుఃఖం విడిచిపెట్టు, రాముడు పక్కన ఉండడం వల్ల నాకు వనవాసం 14 ఏళ్ళు ఒక్క క్షణంలో గడిచిపోతాయి. ఎంత మాట ఉందండి, అప్పుడు రాముడు పక్కన ఉంటేట 14 ఏళ్ళు నాకు ఒక క్షణం వంటివి, నిమిషంలో గడిచిపోయినట్టు అయిపోతుంది. తదనంతరం వస్తాం, నీకు నమస్కరిస్తాం అని భవనం విడిచిపెట్టి ఇంట్లోంచి బయటకు వచ్చారు. వరుసగా ముందు అన్నగారు తల్లిదండ్రులకు నమస్కరించాడు, ఆ తర్వాత రాముడి తర్వాత తాను నమస్కరించాడు లక్ష్మణుడు. రాముడి గొప్పతనం తెలిసిన దశరథుడికి, కైకేయికి నమస్కరించాక కౌశల్యకి నమస్కరించాడు. నన్ను అడుగుకు పోమంటావా, నీకు దండం పెడతానా అనలేదు ఆయన. అంటే రాముడు ఎందుకు అవుతాడు, ముందు కైకేయికి నమస్కరించాడు, తర్వాత కౌశల్యకి నమస్కరించాడు, సుమిత్రకి నమస్కరించాడు, ఆపై లక్ష్మణుడు అందరికీ నమస్కరించాడు. లక్ష్మణుడు దండం పెడుతున్నప్పుడు మొత్తం కొంచెం కొరకొరలు అడుతూ చూసి మరీ దండం పెట్టాడు కైకేయికి. ఆపై సీత కూడా నమస్కరించింది. ఇప్పుడు అందరూ ఒకెత్తండి, ఇంతవరకు మనం కైక మాటలు వింటున్నాం, కౌశల్య మాటలు వింటున్నాం, సుమిత్ర ఒక్క ముక్కే మాట్లాడింది ఇంతవరకు. ఇప్పుడు సుమిత్ర లేచింది, కుమారుడి దగ్గరికి తీసుకుంది, నాయన ఇంతవరకు ఏ సోదరుడు చెయ్యని ఒక మంచి పని నువ్వు చేస్తున్నావు, ఏ తల్లులు నీ వంటి బిడ్డని కని ఉండరు, నీలాంటి బిడ్డ పుట్టడం నా అదృష్టం. కొంతమంది బిడ్డలు పుట్టి మట్టి గడ్డలు, కానీ నువ్వు బంగారపు గడ్డవు నాయన. రాముణ్ణి అనుసరించటమే తపస్సు, రాముడి వెంట వెళ్ళడమే యజ్ఞం, రాముడితో ఉండడమే రాజ్యం, రాముడితో ఉండడమే ధర్మం. ఎంతెందుకు, రాముడే ధర్మం అనుకున్నావు నువ్వు, ఇదే నువ్వు చెయ్యాలి. యజ్ఞములు చెయ్యడం, దాన ధర్మములు చేయడం కంటే రాముడితో వెళ్ళడం గొప్ప. నువ్వు రాముడితో వెళ్ళి ఆ పనులు కూడా చెయ్యి. నీకొక్క సూచన చేస్తున్నాను, ఎట్టి పరిస్థితులలో ఈ సూచనని ఉల్లంఘించద్దు. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం, అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం. నువ్వు రాముడితో వెళ్ళాక రాముడిని దశరథుడు అనుకో, అంటే రాముడు ఈ రోజు నుంచి మీ నాన్న. రామం దశరథం విద్ధి భావించు, ఏం భావించు, దశరథునిగా రాముణ్ణి భావించు. అంటే అంతరార్థం, ఈరోజు నుంచి నీ కన్న తండ్రి రాముడే. మరి తల్లెవరు, మాం విద్ధి జనకాత్మజాం, ఈ జనకపుత్రిక సీతాదేవిని నన్ను అనుకో, అంటే మీ అమ్మ సుమిత్రి అనుకో, రాముడే మా తండ్రి, సీతే మా అమ్మ సుమిత్ర అనుకో. తల్లి తండ్రి ఉన్నారు, ఇప్పుడు అయోధ్య ఉండదుగా, అయోధ్యాం అటవీం విద్ధి, అడివి అయోధ్య అనుకో. రాముడితో సుఖంగా వెళ్ళి సుఖంగా గడిపి సుఖంగా రాంది ఆవిడ. ఈ తల్లిలా ఉంటుంది. అందుకే సుమిత్ర అంటే తల్లి లేదు. లక్ష్మణుడిని లక్ష్మణ అనడం కంటే సౌమిత్రి అంటే ఇష్టపడతాడు ఆయన. అంత గొప్ప తల్లి పేరుతో పిలిపించుకోవడానికి ఇష్టపడతాడు ఆయన. ఆ తర్వాత లక్ష్మణ ఇలా భావించనగానే సుమంత్రుడు రాముడి దగ్గర నిలబడ్డాడు. ఏది రథం సిద్ధం చేయి అన్నాడు రాముడు. రథం సిద్ధం చేయి, రథం ఎక్కుతాను, రథంలో బయలుదేరి ఊరంతా ఊరేగుతూ నగరం దాటుతాను, నగరం దాటి సరయూ నది వరకు వెడతాను, సరయూ దాటి గంగాతీరం దాకా రథంలో తీసుకెళ్ళు, గంగాతీరంలో మమ్మల్ని వదిలి నువ్వు వెనక్కొచ్చి అనగానే సుమంత్రుడు వెంటనే 4 గుర్రములు పూంచిన దశరథ మహారాజు గారి దివ్యరథాన్ని తీసుకొచ్చి అక్కడ సంసిద్ధం చేశాడు. ఆ రథంలో కవచాలు, ధనుస్సులు, ఆయుధాలు పెట్టారు, డాళ్లు పెట్టారు, ఇనుముతో తయారు చేసిన ఒక పలుగు, ఒక గడ్డపార తెప్పించారు, ఒక చిన్న గొడ్డలు కూడా ఉంది, ఒక గంప కూడా పెట్టారు. ఇవన్నీ పెట్టుకున్నాక ఉత్తమాశ్వాలు పూంచబడిన రథం ఎక్కాడు రాముడు. ఇప్పుడు రాముడు రథం ఎక్కి సీతను ఎక్కించుకొని లక్ష్మణుడితో రథంలో సుమంత్రుడు రథం తోలుతూ ఉండగా వెడుతూ ఉంటే, నగర వీధులు దాటుతూ ఉంటే మొత్తం ప్రజలంతా రథం వెంటబడిపోయారటండి. ఎంత గొప్ప ప్రజాభిమానం చూరగొన్న ప్రభువులు చాలా అరుదుగా ఉంటారన్నమాట. ముసలి వాళ్ళు, పడుచువాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, నపోసకులు, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ రథానికి ముందు వెనకబడ్డారు. కొందరు చక్రాల వెంటబడిపోయి చక్రాలు బలంగా పట్టుకుని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే సుమంత్రుడు రాజాజ్ఞ, చక్రముల మీద మాత్రం పడద్దన్నాడు ఆయన. పోనీ అన్నాడు ఆయన. ఈ విధంగా రథం మెల్లిగా వెడుతున్నది. ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. అందులో కొందరు ఏమన్నారో తెలుసా, రామలక్ష్మణులు సీతతో అడవి కడుతుంటే ఇంకా మీరు అయోధ్యా నగరంలో ఉంటున్నారా, మీకు సిగ్గు లేదా అన్నట్టు కొందరు. అసలు ఎప్పుడు భర్తలతో అలా పలకరు వాళ్ళు. ఆ పూట పలికారు అంటే మీరు కూడా అడవికి పోండి, రాముడు ఎక్కడుంటే అక్కడ ఉండండి అని చెప్పారు. రాముడు ముందుకెడుతూ ఉంటే కన్నీళ్లు పెట్టుకునేవాళ్ళు కొంతమంది, ముక్కులు గట్టిగా పట్టుకుని చీదేవాళ్ళు కొందరు, జుట్టు గట్టిగా పట్టుకుని ఏడ్చేవాళ్ళు కొంతమంది, పొట్ట పట్టుకుని ఏడ్చేవాళ్ళు కొంతమంది, రెండు చేతులు ఇలా చాచి రామా 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 అని వెంటబడుతున్న వాళ్ళు కొంతమంది. వీళ్లతో నగరం అంతా నిండిపోయింది. ఈలోపు వెనకే దశరథుడు గుమ్మం దాకా వచ్చాడు, బయట దాకా వచ్చాట పాపం. వచ్చి, రామా ఒక్క క్షణమాగు, ఈ రాత్రి పడుకుని రేపు వెళ్ళన్నాడు. కనీసం ఈ రాత్రినా నాకు దర్శనం, ఈ ఒక్కరోజు రాత్రి ఇక్కడ పడుకో అంటే ఇవి వెళ్ళిపోయేవాడికి ఇంకొక రాత్రి ఏమిటి, ఎలాగో వెళ్ళక తప్పదు. ఏమండి, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి మనం, ఎందుకంటే అప్పుడే ఇంకొక గంట ఉండి వెళ్ళండి, 2 గంటల ముందు వెళ్ళినా చాలంటారు కొంతమంది. ఈ 2 గంటలు ఉన్నవాటి 1 గంట ఉండి ఏం చేస్తాం, ఇక వెళ్ళిపోతే వారికి కనీసం టెన్షన్ అన్న తగ్గుతుంది. వెళ్ళిపోవటం ఇక ప్రయాణం తప్పదు కాబట్టి, నిక్కాముగా మూమెంట్లో బయలుదేరితే ఇబ్బంది కూడాను. అందువల్ల పాని అన్నాడు. అప్పుడు దశరథుడు, తిష్ఠేతి రాజా చుక్రోశా యాహి యాహీతి రాఘవగా సుమంత్రస్య బభూవాత్మా చక్రయోరివజాంతర. ఆగు ఆగు అంటాడు వెనక నుంచి దశరథుడు. సుమంత రథమాపు అంటాడు అన్నమాట. కానీ రాముడు, యాహి యాహీతి రాఘవగా, రాముడు ఆగద్దు, పని పని అంటాడు. ఆయనేమో ఆగు ఆగు అంటాడు. ఈయన పో పో అంటాడు. ఇప్పుడు ఈ సుమంత్రుడికి ముందు నుయ్యి వెనక్కి పోయింది. అక్కడ రాజుగారు, ఇక్కడ రాముడే. రాముడు అంటే భక్తి, దశరథుడు రాజుగారు కనుక గౌరవం. ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసా, చక్రాలు 2 చక్రాలకు మధ్యలో పడిన కుర్రాళ్ళలో ఉన్నట్టే. రథం పెడుతోంది, రథానికి 4 చక్రాలు ఉంటాయి, ఆ చక్రానికి ఈ చక్రానికి మధ్యలో పడ్డవాడు ఈ రథం చక్రాలు మీదకి ఎక్కేస్తాయేమోనని దొల్లుకుంటూ కంగారు పడతాడే. అలా ఒక బండి చక్రాల మధ్యలో ఇరుక్కుపోయిన వాళ్ళు అయిపోయాడు. అప్పుడు రాముడు ఏమన్నాడు తెలుసా, నాకు అర్థమైంది నీ పరిస్థితి, రథం తోలలేక ఆపలేక బాధపడుతున్నావు కదా, రాజుగారి దగ్గరికి వెనక్కి వెళ్ళాక ఏం చెబుతామంటే, ఏది నన్ను అడవిలో దేబెట్టి వెనక్కి వచ్చాక నాశ్రూషమితి రాజానం ఉపలబ్ధోపి వచ్చేసి చిరందుఃఖస్య పాపిష్టమితి రామస్తవ బ్రవీత్. ఏడుస్తున్నవాడిని ఓదార్చడం చాలా కష్టం, అలా ఎంత ఓదార్చినా దుఃఖం పెరుగుతుంది. వెనక్కి తిరిగి వచ్చాక వినలేదను, ఏమయ్యా నేను నిన్ను ఆగమన్నాను ఎందుకు ఆగలేదు అంటాడు, నేను వినలేదని చెప్పు అన్నాడే. అంటే రాముడు అబద్ధం అన్నట్టేగా, అబద్ధం ఆడమన్నట్టే కదా. రాముడు అసత్యం పలకడు అని మనం అంటున్నాం, సత్యవాక్య. మరి ఇప్పుడు ఏమంటాడు, నేను వినలేదు అనమంటాడు ఏమిటి అంటే అర్థం తెలియాలి. వినలేదు అనేదానికి సంస్కృతంలో నాశ్రోషమితి రాజానం అన్నాడే, దానికి అర్థం ఏంటి అంటే మీకు నేను ఏదైనా పని చెప్పానండి, అప్పుడు మీరు నేను విన్నన్నారు, అవునా? అంటే అర్థం ఏంటి? అక్కడ వినను అంటే చెవిలో వినపడలేదని కాదు, నీవు చెప్పిన పని చెయ్యను అని అర్థం. కాబట్టి వినలేదు, వినను అనేదానికి చెయ్యను అని అర్థం అన్నమాట. నాశ్రవుషం అంటే నేను చెయ్యనన్నానని చెప్పది. రాముడు వెనక్కి రావద్దన్నాడు, అంతే. నువ్వు ఆగు అంటున్నావు, నేనేమని చెప్తున్నాను వెళ్ళాక వినను వినలేదు అని చెప్పు, అంటే నువ్వు చెప్పిన ఆజ్ఞను నేను పరిపాలించలేదని చెప్పు. దాని అంతరార్థం అది, అంతేగాని అసత్యం కాదు. అందుకని మన వాళ్ళు ఎప్పుడు కూడాను రే స్కూల్కి కడతావా, నా మాట వింటావా అని తల్లి అంటే నేను విన్నాను అంటాడు. వినను అంటే చెవుల్లో ఏమైనా ఇలా పెట్టుకున్నాడా అని, అది కాదు అక్కడ అర్థం. నేను వినను అంటే నీ ఆజ్ఞ పరిపాలించను. నాకు వినబడలేదు అంటే నీ ఆజ్ఞను నేను పరిపాలించడం కుదరలేదని చెప్పవని అర్థం. అంతేగాని రాముడు మాట వరసకు కూడా అసత్యం పలుకుతాడా? అది అంతరార్థం అక్కడ. కొంతమంది వాళ్ళ తెలివితేటలతో అది కాదండి ఇక్కడ అంతరార్థం, రాముడు ముందు అడుగు కడతానన్నాడు, మళ్ళీ వాళ్ళ నాన్న వెనక్కి రమ్మంటున్నాడు. ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, వెనక్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోకూడదు. కాబట్టి అసత్యం వాడితే అది సత్యం అండి అని చెప్పారు, అది ఒకటి అబద్ధం. సత్యం కోసం అసత్యం ఎప్పుడు పలకడే ఆయన. ఈ నాశ్రోషం అనేదానికి నిజంగా మన పెద్దలు పూర్వులు చెప్పిన అసలైన అర్థం ఏమిటంటే నేను నీ ఆజ్ఞ పరిపాలించనని చెప్పే, అంతే, దానివల్ల వచ్చే నష్టం లేదు అని చెప్పాడు. దాంతో ఇంకా రాముడి మాట కాదనకూడదు గనక రథం వేగంగా తోలాడు. కూడా విడుతున్నటువంటి వాళ్ళు పౌరులంతా స్తంభించిపోయి కూడా వస్తూనే ఉన్నారు. ఆ సమయంలో నగరం ఎలా ఉందో తెలుసా? అగ్నిహోత్రములు లేక అగ్నిహోత్రాలు వెలవెలబోయాయి, కుంపట్లు ఆరిపోయాయి, యజ్ఞగుండాలు ఆరిపోయాయి. త్రిశంకువు, అంగారకుడు, బృహస్పతి, బుధుడు ఈ గ్రహాలు వక్రగతిలో అంటే అప్రదక్షిణగా చంద్రుడి దగ్గరకు వస్తే ఆకాశం ఎలా ఉంటుందో అలా అయిపోయింది. నక్షత్రాల తేజస్సు తగ్గిపోయింది. ఆకాశం మబ్బులు గమ్మితే, సూర్యుడు లేనప్పుడు చీకటి పడితే ఎలా ఉందో అలా అయిపోయింది. ఎక్కడ చూసినా దుర్వాసన రావడం మొదలుపెట్టింది. పౌరులందరికీ ఏదో తెలియని బాధ కలుగుతోంది. దైన్యం వచ్చింది, ఉత్సాహం లేదు. అన్నాలు వండుకున్న వాళ్ళు తినలేకపోతున్నారు. మొట్టమొదటిసారిగా ఒక ఆవిడ కొడుకు పుట్టేట. మొదటిసారి కొడుకు పుడితే ఎంత ఆనందం పొందారుగా, ఆవిడకి ఆనందం పోయిందిట. కొడుకు పుడితే లాభం బంగారం లాంటి రామచంద్రుడే లేకపోయాక అని ఏడుస్తోంది. అంటే పిల్లలు పుట్టిన ఆనందం లేదు. అప్పుడే పెళ్ళయి కాపురానికి వచ్చిన వాడు ఉన్నారటండి. కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంతో ఆనందించారుగా, వాళ్ళకే ఆనందం లేదు రాముడు లేకపోవటం వల్ల. కొత్త దంపతులు హనీమూన్ పోయి ఇప్పుడు వాళ్ళు కూడా హానీమూన్ అయిపోయింది వాళ్ళకి. పిల్లలు తల్లిలో ఒక పాలు తాగట్ల, శిశువులు కూడా పాలు తాగట్లేదన్నారండి. ఇక్కడ ఎంత చిత్రం ఇది! తాగడం పసిపిల్లలకి ఒక అలవాటు. తల్లి పాలు తాగుతున్న వాళ్ళు మానేశారు. పశువులు, దూడలు తమ దగ్గరకు వస్తుంటే తన్నుతున్నాయి. ఆవు దగ్గరకి ఆవు దూడ పాలు తాగడానికి ఎడుతూ ఉంటే ఆవు తనడం మొదలెట్టింది. ఇలా అందరూ అన్ని పనులు మానేశారు. రాముడి రథం పెడుతూ ఉన్నప్పుడు చక్రాల నుంచి దుమ్ము వస్తుందిగా, ఆ దుమ్ము వచ్చేంత వరకు దశరథుడు బయటే ఉండి రామా రామా వెనక్కి వచ్చాయి అంటూనే దుమ్ము ఆగిపోయాక ఏడుస్తూ కింద చతికిల పడిపోయాడు, కుప్పకూలిపోయాడు. హా రామా అని అప్పుడు కౌశల్య ఆయన గబుక్కులు గట్టిగా పట్టుకుంది, కైకి కూడా వచ్చి పట్టుకుంది. అప్పుడు ఆయన, దుష్టురాలా నువ్వు నన్ను ముట్టుకోవు, నన్ను ముట్టుకుంటే నేను చచ్చినంతొట్టు. అధర్మ పరురాలివైన నీవు ఇక నా భార్యవి కాదు. ఏ ముహూర్తంలో రాముణ్ణి అడవికి పంపావో ఆ క్షణమే నీకు నాకు చెల్లు, ఇక నేను నిన్ను విడిచిపెట్టేశాను అన్నాడే. నీ బంధాలన్నీ తెంచేసుకున్నాను, విడాక్ 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 అన్నాను అంతే అన్నాడే. ఈ విధంగా ఆయన చీపమ్మన్నాడు. కౌశల్యాదేవి నేల మీద పడిపోయిన భర్తను అతి కష్టం మీద ఎత్తి లోపలికి తీసుకెళ్ళింది చిరికత్తల యొక్క సహకారంతో. అప్పుడు దశరథుడు శోకమునకు ఒక రూపం ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట. శోకము దశరథుడి రూపంలో ఉంది, ఏడుపుకి దశరథుడికి తేడా లేదు. అంత దారుణమైన తీవ్ర దుఃఖంతో ఉన్నాడు. కింద పడతాడు, లేస్తాడు. కైక, నా రాముడు లేకుండా జీవించలేను, నేను తప్పక చచ్చిపోతాను. నేను చచ్చిపోయిన తర్వాత నువ్వు విధవ అవుతావే, నీకు సమస్తమైన సౌభాగ్యాలు పోతాయి అని శపించాడు. అబ్బే, అప్పటికి ఆవిడ స్థాయి దాటిపోయింది కదా. కర్మయోగం ఉన్నప్పుడు ఇంక ఎన్ని చెప్పినా చచ్చినా పర్వాలేదు అనుకుంటుంది. నిజంగా పెద్ద దుఃఖం కూడా పొందలేదు భర్త చచ్చిపోయాక. ఆవిడ కారణం ఈ పిచ్చి పట్టేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఎవరక్కడ, నేను ఇంక ఈ కైక మందిరంలో ఉండను. కౌశల్య నన్ను ఇక్కడ పడుకోబెట్టి తన మందిరంలో గడిపోయింది, నన్ను కౌశల్య మందిరానికి తీసుకెళ్ళండి. కౌశల్యాయ గృహం శీఘ్రం రామమాతుర్ నయంతు మాం నక్యన్యత్ర మమాశ్వాసో హృదయస్య భవిష్యతి. ఎవరక్కడ నన్ను ఈ క్షణమే జాగ్రత్తగా మోసుకుని కౌసల్య భవనానికి తీసుకెళ్ళండి, కౌసల్య దగ్గర ఉంటే కొంచెం ఊరట పొందుతాను, కౌసల్య ఇంట్లో తప్ప ఇప్పుడు నాకు ఇంకెక్కడ శాంతి ఉండదు, సుఖం ఉండదు అని ఆయన ఏడుస్తూ ఉంటే పరిచారకులు రాముడి విడిచిపెట్టినటువంటి శోకంతో ఉన్న ఈయన ఏం చెప్తే చేద్దాం పాపం కనీసం ఇలా అయినా ఓదార్పిద్దామని మోసుకొచ్చి కౌసల్య ఇంట్లో పెట్టారు. అప్పుడు కౌసల్య దగ్గరికి చేరి, కౌసల్య నీకు ఎంత న్యాయం చేశాను, ఏనాడు నిన్ను పట్టించుకోలేదు అని కౌసల్య ఒళ్ళో పడుకుని ఏడవడం మొదలు పెట్టాట. అప్పుడు కౌసల్యకు కూడా కుమారుడు అడవికి వెళ్ళిపోయిన బాధ ఒకటి ఉంది కదండి, సాధారణంగా ఆవిడ ఎప్పుడు భర్తను దెప్పదు, కానీ కష్టం వచ్చినప్పుడు దెప్పుతారు, అన్ని వేళల దెప్పం కదా, ఎవరమైనా కోపం వచ్చినప్పుడు దెప్పుతాం. అందుకని ఏమయ్యా పెళ్ళయ్యాక ఒక్కనాడు నన్ను ఇంత ప్రేమగా చూసావా, భరతుడికి రాజ్యాధికారం కట్టబెట్టే ఉద్దేశంతో కైకని నెత్తి మీద పెట్టుకున్నావేమనిపిస్తోంది నాకు, కైకని ఎప్పుడు నీ ప్రాణం కింద భావించావు, ఆ ప్రాణమే ఇప్పుడు నీ ప్రాణం తీస్తోంది, పోనీ అయ్యింది ఏదో అయ్యింది, భరతుడికి రాజ్యం ఇస్తే ఇచ్చావు, రాముడిని ఎందుకు అడుగుకు పంపావు, కనీసం రాముడిని అయోధ్యలో ఉండనిస్తే యాచించుకుంటూ ముష్టెత్తుకుని బతికినా పర్వాలేదందండి ఆవిడ, రాముడు ఇక్కడ ఉంటే కనీసం ఏదో ఒక రకంగా బతుకుతాడు, యాచనతో అయినా బ్రతుకుతాడు, ఇప్పుడు అక్కడ కందమూలాలు దొరుకుతాయి దొరకకపోవచ్చు, ఏ కష్టాలు ఉంటాయో తెలియదు, బంగారం లాంటి మహాసౌందర్యవంతుణ్ణి, సద్బుద్ధి కలిగిన వాణ్ణి, ఉత్తముణ్ణి, తండ్రికి తల్లికి నమస్కరించడం తప్ప తిరస్కరించడం ఎరగని వాడిని అడవికి పంపేశావా, నా రాముడు సర్వశాస్త్ర కోవిదుడు మహాత్ముడు కనుక అడవికి వెళ్ళాడు, ఇప్పుడు అక్కడ కటిక నేల మీద ఎలా పడుకుంటాడో, ఏ సౌకర్యాలు లేకుండా ఎలా ఉంటాడో అని ఏడుస్తూ ఉంటే అప్పుడు లేచింది సుమిత్ర. అక్క రాముడు సుగుణాభిరాముడు, సద్గుణములు కలిగిన వాడు, అందుకే రాజ్యాన్ని గడ్డిపరక కింద త్యజించాడు, అటువంటి ఉత్తముడు పుట్టినందుకు సంతోషించు. ఒకవేళ నిజంగా రాముడు ఇక్కడే ఉండి ఉంటే ఆనాడు రాముడి గురించి మీరెవరూ ఇంతలా ప్రశంసించరు, అది రాముడికి కీర్తి కాదు, నీకు కీర్తి కాదు, నాకు కీర్తి కాదు, రాముడు సుగుణాలు కలిగిన వాడు కనుకే తండ్రి మాట కాదన్నకుండా అడవికి వెళ్ళాడు. ఆ రాముడికి సేవ చేయడానికి నా కుమారుడు లక్ష్మణుడు ఎప్పుడు పక్కన ఉంటాడు, సీతా లక్ష్మణులతో కూడిన రాముడు సుఖంగా బ్రతికి తొందరలో వస్తాడు. ఈ మహాత్ముడు మన రాజుగారు గతి లేక వరం ఇచ్చాడు, అందువల్ల ఇప్పటికే చచ్చిన వాడిని ఇంకా తిప్పి ఇంకెందుకు చంపడం మనం అని వాదార్చింది దేవి. ఇంకొక ముక్క చెబుతున్నాను, రాముడి గురించి నీకు పూర్తిగా తెలియదు, నీ దృష్టిలో రాముడు కొడుకు సుకుమారుడు, కానీ నాకు రాముడు ఇంకో కోణంలో తెలుసు, దీన్ని బట్టి సుమిత్ర ఎంత గొప్పదో ఇప్పుడు మీకు తెలుస్తుంది. రాముడు దేవేంద్రుడి వలయ పరాక్రమవంతుడు, అతడు అడవిలో ఉన్నా కష్టము రాదు, దేవతల్ని యక్షుల్ని కిన్నరుల్ని కింపురుషుల్ని రాక్షసుల్ని ఒంటి చేత్తో జయిస్తాడు, ఈ భూమండలంలో ఉన్న పాపాత్ముల్ని శిక్షిస్తాడు, తిరిగి సీతతో కలిసి వస్తాడు. రాముడికి మూడు లక్ష్ములు, ముగ్గురు భార్యలు, ఎవరు, ఒకటి భూదేవి అంటే పట్టాభిషేకం చేయించుకున్నాక రాజ్యం వస్తుందని అర్థం, రెండోది సీతాదేవి వస్తుంది, మూడో భార్య విజయలక్ష్మి అంటే విజయాన్ని పొందుతాడు, విజయము భార్యట, భూమి భార్య సీత ఈ ముగ్గురితో వస్తాడు. 17వ శ్లోకంలో అంత చక్కని మంగళాశాసనం చేసింది ఆవిడ, పృథివ్యా సహ వైదేహ్యా శ్రియాచ పురుషర్షభ క్షిప్రం త్రిశ్రుభి ఏతాభి సహ రామోపిపేక్షతే. రాముడు భూమితో విజయలక్ష్మితో సీతతో వస్తాడు, అప్పుడు నువ్వు చూద్దు కానీ అనగా అప్పటికావిడికి కొంచెం ఆనందం వచ్చింది. ఇంకా రామచంద్రుడు తండ్రి మాట నిలబెట్టడానికి రథంలో పెడుతున్నాడు, జనం వెనకాతలు వచ్చి పడిపోతున్నారు కదా, మరలు మరలు రామ వెనక్కిరా అంటూ ఉంటే ఆయన రెండు చేతులు జోడించి, మహాత్ములారా మీకు నా మీద ఉన్న ప్రేమ మీకు నాకు తెలుసు, మీరు నేనంటే ఎంతో ఇష్టపడతారు, కానీ ఇప్పుడు మీరు అడవికి రాకూడదు, దయతో వెనక్కి వెళ్ళండి, ఇప్పుడు నా వెంట మీరు వస్తే రాజాజ్ఞ ఉల్లంఘించినట్టు అవుతుంది, రాజుగారు నన్ను మాత్రమే అడవికి వెళ్ళమన్నాడు, మీరు నాతో వస్తారు, అప్పుడు రాజుగారి ఆజ్ఞని నేను కూడా ఉల్లంఘించినట్టే, రాజు వద్దు అన్న పని చేయకూడదుగా, రాజు ఏం చెబితే చెయ్యాలి అన్న, వాళ్ళు వినలేదు వస్తూనే ఉన్నారు, రాముడు చెబితే రాముడు ఏం చెప్పినా చెయ్యాలి. ఇక్కడ ఒక మాట వినండి, రాముడు ఏం చెప్పినా చేస్తారట, కానీ నాతో రావద్దన్న మాట మాత్రం వినరట, నువ్వు చెబితే మేము చావడానికి ఇష్టపడతాం, నువ్వు ఏం చెప్పినా చేస్తాం, కానీ నిన్ను విడిచి వెనక్కి వెళ్ళమంటే మాత్రం మేము వెళ్ళాం, నిన్ను చూడని నీ వెంట రాని మాట మాత్రం నువ్వు చెప్పకూడదు అనగానే ఇంతలో ఒక ముసలివాడు అందులో కొంతమంది వృద్ధ బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళు అన్నారు సుమంత నువ్వు వేగంగా రథం తోలుతున్నావు అంత వేగంగా మేము రాలేకపోతున్నాం రాముడు రథం మీద మేము నడిచి ఎలా రాగలుగుతాం కాబట్టి కొంచెం మెల్లిగా తోలు అన్నారు మరికొంతమంది అన్నారు గుర్రాల్లారా గుర్రములు ఎంత దూరంగా ఉన్న మాటైనా వింటాయట మీరు మంచి గుర్రములు రాముణ్ణి ఎక్కించుకుని ప్రయాణిస్తున్న గుర్రములు మా మానవ భాష మీకు అర్థమవుతోంది అనుకుంటున్నాం కాబట్టి దయతో మీరు మెల్లిగా నడవండి మీరు మెల్లిగా నడిస్తే మేము వెనక వస్తామనగానే రాముడికి అర్థమయ్యింది వీళ్ళు పాపం ముసలాళ్ళు వెనకే పరిగెత్తుకొస్తున్నారండి పడిపోతున్నారు నడవలేకపోతున్నారు అందుకని రథం ఆపు అన్నాడు సుమంతుడిని నేను నడిచి వస్తాను రథం తోలుకుంటూ వెళ్ళిగా వెళ్ళు వెనక నడుస్తాను నా వాళ్ళు అనుకున్నవాడు నడిచి వస్తుంటే నేను గుర్రాలు ఎక్కి పెడతానా అని ఆయన వాళ్ళ కోసం నడవడం మొదలుపెట్టాట ఏమి రాముడు అడవికి వాళ్ళు వస్తున్నారు వాళ్ళ కోసం నేను నడుస్తాను అంతేగాని నేను హెలికాప్టర్లో వెళ్ళనన్నాడు ఆయన అంతే చాలామంది చూసారు యాత్రకి తీసుకెడతారు ఈ పురాణం చెప్పేవాళ్ళు వాళ్ళు హెలికాప్టర్లో ఫ్లైట్లో వస్తారు వీళ్ళు మాత్రం నడిచి వస్తారు అందుకే నేను ఎప్పుడు పురాణములు చెప్తున్నా నాతో పాటు యాత్రకి తీసుకెళ్ళినా కాలినడకన వెళ్ళే చోటుకి నేను కాలినడకనే వెళ్ళాను ఇంతవరకు వాళ్ళతో పాటు నేను కేదారం వెళ్ళాను యమునోత్రి వెళ్ళాను ఇందులో నాతో వచ్చిన వాళ్ళు ఉన్నారు రాబోయే వాళ్ళు ఉన్నారు నేను కేదారం నడిచే వెళ్ళాను గుర్రం ఎక్కలేదు హెలికాప్టర్ ఎక్కలేదు యమునోత్రి ఎలా వెళ్ళాను పెద్దవాళ్ళు మీరు కావాలంటే హెలికాప్టర్ ఎక్కండి మీతో నేను నడుస్తానన్నాను ఇచ్చిన వాటిని నిలబెట్టుకున్నాను ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు ఓపుకున్నంతవరకు మరీ 100 ఏళ్ళు వచ్చిన తర్వాత నడవలేను అప్పుడు వైకుంఠానికి విమానం ఎక్కి పెడతాను అప్పుడు మిమ్మల్ని పట్టుకుపోతాను ఇలా వాళ్లతో కలిసి నడిచి వెళ్ళాడు చివరికి అంతా కలిసి వీళ్ళంతా తమసా నదీ తీరం దాకా వచ్చారు ఆ తమసా నదీ తీరం దగ్గర రథం ఆపారు గుర్రాలకి నీళ్లు పెట్టించాడు ఆయన ఎందుకంటే అలసిపోయే గుర్రాలు కూడా ఇక్కడ నడవలేకపోతున్నాయి సుమంత్రుడు గుర్రాలు విప్పి రథం విప్పి వాటికి నీళ్లు పెట్టి రాముణ్ణి లక్ష్మణుణ్ణి పౌరుల్ని అందరినీ కూడా విశ్రాంతి తీసుకోమన్నాడు ఇంకా తర్వాత అద్భుతమైన ఘట్టాలతో మళ్ళీ యథాప్రకారంగా రేపటి రోజు కార్యక్రమంలో కలుసుకుంటాం ఇంకా మనకి కేవలం 5 రోజులు ప్రవచనం మిగిలింది గురు శుక్ర శనివారములు ఈ 3 ఇంకెంతవరకు మిగిలింది 4 రోజులే అయిపోయింది ఇంకా 5 అనుకుంటాను ఎంత భ్రమలో ఉన్నాను రామాయణంలో అడుగు పెడితే కాలం తిరగట్లేదు అది గురు శుక్ర శనివారములు యథాప్రకారంగా 6:20 మొదలు పెడతాం ఒక్క ఆదివారం మాత్రం షార్ప్గా 10 గంటలకి ఉదయం 10 వాళ్ళు రాత్రి అనుకునే సమయం ఆదివారం పగలు 10 గంటల నుంచి 12 ఉంటుంది తదనంతరం ఇంత మంచి భోజనం ప్రసాదం సేకరించి వెడుదురుగాక దానితో ఈ బాలకాండము అయోధ్యాకాండము ఈ విడత పూర్తవుతుంది మళ్ళీ 7 అండి 15 నుంచి 2 అరణ్య కిష్కింధా సుందరకాండములు 3 దొరుకుతాయి యథాప్రకారంగా హారతి కళ్ళ కద్దుకొని అక్షతలు వేయించుకుని వెడుదురు కానీ ఈరోజు కార్యక్రమాన్ని శ్రీ భారతీ ప్రణవపీఠం కువైట్ వారు కదా నిర్వహించారు వారి తరపున ఎవరికి శ్రీచరణ్ గారికి ఇవాళ సన్మానం చేసేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు లోకా సమస్త శిఖరోపవంతం